ఈ శరీరంలోకి వచ్చాను కాబట్టి నేను 10 మందికి ఉపకారం చెయ్యాలి, నాకు మేధస్సు ఉంది కాబట్టి. ఐ మస్ట్ బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. నేను ఒక జిల్లా కలెక్టర్ని అయితే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ని కాబట్టి నేను 10 మందికి ఉపకారం చెయ్యాలి అన్న తాపత్రయంతో చదవడం ఎంత గొప్ప విషయం అది, ఆ లక్ష్యం లోపల ఉండడం. అలా ఆ భావన లోపల ఆ లక్ష్యం ఉండడం చాలా గొప్ప విషయం. అందుకని రాముడు 10 మాటలు రాజ్యం లేదు రాజ్యం లేదంటాడు. తనకి సమస్త ధర్మం తెలుసు. రాజుగా ఉండి నేను ఈ 14 ఏళ్లలో ఎంతమందిని కాపాడవలసిన వాడినో కాపాడలేకపోయాను. ఇది ఆయన బాధ తప్ప నాకు రాజ్యం లేదన్న బాధ ఇకేం లేదు. రాజ్యాధ్వంశో, రాజ్యం పోయింది. వనే వాసహ, పోని రాజ్యం పోయింది. అరణ్యానికి వచ్చాను. దండకారణ్యంలో చెప్పులు కూడా లేకుండా పల్లేరుకాయలున్నటువంటి ముళ్ళ మీద తిరుగుతున్నాను. సీతా నష్ట, కట్టుకున్న భార్య, ఆవిడ సహధర్మచారిణి, మహాపతివ్రత, ఆవిడ్ని చూసి కష్టం మర్చిపోయాను. ఆవిడ కూడా ఇవాళ ఎత్తుకుపోయారు రాక్షసులు. హతద్విజ, పోని నమ్మినటువంటి ఒక్క స్నేహితుడు జటాయు ఒక్కడే ఉన్నాడు అరణ్యంలో నాకు స్నేహితుడు, ఇవాళ ఆయన కూడా మరణించాడు. ఈదృశీయం మమావస్థ మమాలక్ష్మి నిర్దహేదపి పావక. నిజంగా ఇవాళ నేను పొందినటువంటి కష్టానికి, నేను పొందుతున్న శోకానికి అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే అగ్నిని నా శోకం కాల్చేస్తుంది లక్ష్మణ, నా కష్టం కాల్చేస్తుంది నా అలక్ష్మి. అంత దరిద్రంలో అటువంటి శోకంలో నేనున్నాను లక్ష్మణ అని చెప్పాడు. నిజంగా ఎంత కష్టం, ఎంత కష్టం. నిజంగా రాముడు పడినటువంటి కష్టం, అంత కష్టంలో ఉత్తర క్షణం తేరుకుని తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తాడు. ఇది రామపాత్ర. అందుకే మనిషిగా పుట్టావు కనుక నీకు నిరంతరం మనిషిగా నడిపించగలిగిన టానిక్ ఏది ఉంది? ఒక్కటే ఒక్క టానిక్, ఇంకొకటి లేదు. రామాయణం ఒక్కటే, రామచరిత్రం ఒక్కటే నీకు నిరంతరం నీ ధర్మాన్ని జ్ఞాపకం చేస్తుంటుంది. నువ్వు శోకములో ఉన్నా, మోహములో ఉన్నా, సుఖములో ఉన్నా, దుఃఖములో ఉన్నా, ఉత్తర క్షణం నువ్వు చెయ్యవలసినటువంటి పని నీకు జ్ఞాపకానికి వస్తుంటుంది. అందుచేత ఆయన అంటారు, రాజ్యాధ్వంసో వనేవాస సీతానష్ట హతద్విజ ఈదృశీయం మమాలక్ష్మి నిర్దహేదపి పావకం అని ఒక్కసారి ఆ జటాయు దగ్గరికి వెళ్ళి, నాయనా జటాయు, నువ్వు శరీరం విడిచిపెట్టేసేటట్టు కనపడుతున్నావు, మా కోసం ఇంత అవస్థ పొందావు, ఒక్కసారి చెప్పవయ్యా ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు, అతనికి ఉండేటటువంటి ఆయుధాలు ఏమిటి, పౌరుష పరాక్రమాలు ఎటువంటివి, సీతమ్మని ఎటువైపు తీసుకెళ్లాడు, ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, ఎవరతను, అతడి స్వరూపం ఏమిటి చెప్పమని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, హృతాసా రాక్షసేంద్రేణ రావణేన విహాయస మాయా మాస్తాయ విపులాం వాత దుర్దిన సంకులాం పరిశ్రాంతస్య మేతాత పక్షౌ చిత్వాస రాక్షస సీతామాదాయ వైదేహీం ప్రయాతో దక్షిణాం దిశం ఉపరుధ్యంతి మే ప్రాణ దృష్టిర్భ్రమతి రాఘవ పశ్యామి వృక్షాన్ సంవర్ణ ఉషీరకృతముగ్ధజాన్. రావణ, రామ, ఆ రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి మేఘములను ధూళిని సృష్టించి తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ దక్షిణ దిక్కుగా తీసుకెళ్ళిపోయాడు. ఇంతకన్నా ఇంకా నాకు చెప్పాలనిపిస్తోంది కానీ నా రెక్కలు తెగ్గొట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు దృష్టిర్భ్రమతి రాఘవ, నా కళ్ళు కనపడడం మానేస్తున్నాయి, నాకు నోటి వెంట మాట రావట్లేదు, నువ్వు మాట్లాడింది నాకు వినపట్టలేదు, నేను నాలో ఉన్న భావాన్ని చెప్పగలుగుతున్నానో చెప్పలేకపోతున్నానో తెలియనటువంటి పరిస్థితి నాకు ఏర్పడిపోతోంది. అన్నిటినీ మించి నాకేమిటో ఈ అరణ్యం అంతా బంగారంగా కనపడుతోంది, చెట్లన్నీ రామా నాకు బంగారు రంగులో కనపడుతున్నాయన్నాడు. మరణించేటటువంటి వాడికి ఉండే లక్షణం చెట్లు బంగారు రంగులో కనపడతాయి, అందుకని నాకు బంగారు రంగులో కనపడుతున్నాయి. ఏనయాతో ముహూర్తేన సీతామాదాయ రావణ విప్రనష్టం ధనం క్షిప్రం తత్సామీ ప్రతిపద్యతే విందో నామ ముహూర్తోయం సచ కాకుస్తనాభుదత్. నాయనా, వింద అనబడేటటువంటి, విందమనబడేటటువంటి ముహూర్తంలో దొంగిలించాడు కనుక రావణాసురుడు, నీ వస్తువు నీకు దక్కి తీరుతుంది. ఆ ముహూర్తంలో దొంగిలించబడినటువంటి వస్తువుని తిరిగి యజమాని పొందుతాడు, నువ్వు సీతమ్మని పొందుతావు, పరమ సంతోషంగా సీతారాములిద్దరు ఉంటారు, మీ ఇద్దరికీ పట్టాభిషేకం అవుతుంది, నువ్వు చాలా కాలం రాజ్య పరిపాలన చేస్తావయ్యా. పుత్రో విశ్రవస సాక్షాత్ భ్రాతా వైశ్రవణస్య చ ఇత్యుక్త్వా దుర్లభాం ప్రాణాన్ ముమోచ పతగేశ్వరః అని చెప్పబోతున్నట్ట నోటి వెంట పెద్ద రక్తం తెళ్ళు మాంసపు ముద్ద కక్కేట కక్కి ఇంకా చిట్ట చివర ప్రాణాన్ని కూడా లాగి వాక్కుగా మార్చి అప్పుడు కూడా ఇంకా రామచంద్రమూర్తికి ఉపకారం చెయ్యాలని పుత్రో విశ్రవస సాక్షాత్ ఆ రావణాసురుని యొక్క తండ్రి విశ్రవసో బ్రహ్మ భ్రాతా వైశ్రవణస్య చ కుబేరుని యొక్క తమ్ముడు ఇత్యుక్త్వా దుర్లభాన్ ప్రాణాన్ ప్రాణం అంటే ఊపిరి వాయువే ప్రాణం ప్రాణము వాయువు మీద ప్రాణము మనస్సు ప్రాణం మీద ప్రాణం వాయువు మీద ఆధారపడతాయి అందుచేత ఆ వాయువు ఇంకా లోపలికి వెళ్ళడం బయటికి రావడం ఆగిపోతుంది ఇంకా అంటే మృత్యుదశని పొందేస్తున్నాడు పొందేస్తూ ఈ రెండు మాటలు మాత్రం చెప్పగలిగాడు చెప్పి ముమోచ పతగేశ్వర ఆ శిరస్సుని పక్కకి ఉంచి భూమి మీద పడేసి ఆ రెక్కలు లేవుగా కాళ్ళు లేవు శరీరాన్ని బాగా ఉబ్బిపోయేటట్టు చేసి పక్కకి పడేసి ప్రాణం వదిలిపెట్టేశాడు వదిలిపెట్టేయగానే రాముడు చూశాడు చూడు లక్ష్మణ ఈ పక్షిని ఒక్కసారి పశ్య లక్ష్మణ గృధ్రోయ ఉపకారీ హతశ్చమే సీతామభ్యమపన్నో వై రవణేన బలీయస రావణాసురుడు బలవంతంగా సీతమ్మ తల్లిని అపహరించుకుపోతుంటే తన ప్రాణములను అడ్డుపెట్టి లక్ష్మణ ఈ పక్షి రక్షించింది సర్వత్ర కలు దృశ్యంతే సధవో ధర్మచారిణ శూరా శరణ్య సౌమిత్రే తిర్యజ్ఞోని గతేష్వపి మనం ఆలోచించి చూస్తే లక్ష్మణ ధర్మాన్ని పాటించేవారు శూరులైనటువంటి వారు శరణాగతి చేసినటువంటి వారిని రక్షించేటటువంటి వారు మనుష్యుల్లోనే ఉంటారని మనం అనుకోక్కర్లేదు తిరిగి జంతువుల్లో కూడా ఉన్నారు ఒక పక్షి ఎంత గొప్ప పనిచేసిందయ్యా నిజంగా సీతాహరణజం దుఃఖం నమే సౌమ్య తథాగతం యథా వినాశే గృధ్రస్య మకృతే చ పరంతపః సీతమ్మ తల్లిని అపహరించారు అని తెలుసుకున్నప్పుడు నేను పొందినటువంటి దుఃఖం కన్నా ఒక పక్షి నా కోసమని నాకు ఉపకారం చెయ్యడం కోసం ప్రాణాలు వదిలేసిందని తెలుసుకుని రామాన్ లక్ష్మణా నేను ఇవాళ ఎక్కువ దుఃఖం పొందుతున్నాను ఇది రామచంద్రమూర్తి యొక్క సౌశీల్యం అని రాజా దశరథ శ్రీమాన్ యథా మమ మహాయశాః పూజనీయస్య మాన్యస్య తథాయం పతగేశ్వరః నాయన లక్ష్మణ శ్రీమంతుడైనటువంటి మహారాజు దశరథ మహారాజు గారు తండ్రి మనకి ఎట్లా గౌరవించదగ్గవాడో ఆ తండ్రికి స్నేహితుడై తండ్రి బిడ్డని కాపాడుకున్నట్టు వృద్ధాప్యంలో కూడా మన్ని కాపాడుకోవడం కోసం కోడల్ని నిలబెట్టుకోవడం కోసం కోడలి మర్యాద నిలబెట్టడం కోసం తన ప్రాణాలే విడిచిపెట్టేసి మామగారంటే ఏమిటో చూపించాడయా వాళ్ళ జటాయువు అటువంటి జటాయువుకి దశరథ మహారాజు గారికి తేడా ఎక్కడుందయా వృద్ధుడైన దశరథుడు ఆ సమయంలో ఉన్నా ఇలాగే పడిపోయి ఉండేవాడు కదా ధర్మము చేత దశరథుడికి జటాయువుకి తేడా లేదు అందుచేత తండ్రికి ఆనాడు నేను ఎలా అంత్యేష్టి చేశానో ఇవాళ జటాయువుకి నేను అలా చెయ్యాలనుకుంటున్నాను ఇది పక్షి కదా శాస్త్రం చేద్దామా సెల్ ఫోన్ అట్టుకొచ్చి బ్రహ్మగారికి ఫోన్ చేసి పక్షికి చెయ్యొచ్చా అండి అని అడుగుదామా ఇది కుమాలిన ఆలోచనలు కాదు ఒక్కొక్కసారి మనస్సులో ఉండవలసినటువంటి పవిత్రత ఎటువంటిదో చూడండి ఒక పక్షికి అంత్యేష్టి సంస్కారం చేశాడు ఇక్కడ ఉండాలి సంస్కారం దేనికైనా ఇక్కడ సంస్కారం లేనినాడు నువ్వు ఏది చేస్తే ఎవడికి కావాలి అందుకని లక్ష్మణ అరణ్యంలోకి వెళ్ళి ఆ చెట్లని ఏనుగులు ఉరుసుకుంటూ వెళ్ళినప్పుడు ఎండుకర్రలు కింద పడతాయి ఎండుకర్రలు కింద పడితే ఎండుకర్రలు పట్రా అది చెప్పాలండి రాముడు ఎండుకర్రలు పట్రా అని చెప్పాలా కర్రలు పట్రా అని చెప్తే సరిపోదా సరిపోదు నీకు శ్రద్ధ ఉంటే ఆ శరీరాన్ని ఒక్కసారి ఆ చితిమీదికి పెట్టిన తరువాత పొగొస్తూ ఖాళీ కాలకుండా ఉండిపోతే నీ చుట్టూ ఉన్న టీవీ కెమెరాల కోసమని చెప్పి ఖాళీ కాలని శవాల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే బిడ్డలు ఆ రోజు లేని సంస్కారవంతులు కనుక మహానుభావుడు రాముడు అన్నాడు ఎండుకర్రలు పట్టారా అన్నాడు అంటే వెలిగించగానే కాలిపోవాలి వెళ్ళిపోవాలి పంచభూతాల్లోకి అందుకని ఎండుకర్రలు పట్టరా ఏనుగులు నడుస్తున్నప్పుడు తమ శరీరానికి ఒరుసుకోవడం చేత తమంతా తాము విరిగిపడిపోయిన ఎండుకర్రలు అయి ఉండాలి పెట్టగానే జ్వలిస్తాయి అటువంటి కర్రలు పట్టరా పట్టుకొచ్చి చితి మీద ఈ జటాయువుని మనిద్దరం కలిపి పట్టి తీసుకెళ్ళి పెడదాం ఎవరు పెడతారు అలాగా కొడుకులు పెడతారు ఆ అంత్యేష్టి సంస్కారం చేసేటప్పుడు శరీరాన్ని తీసుకెళ్లి చితి మీద పేరు పెడతారు అందుకని మనిద్దరం మన తండ్రి గారికి ఆనాడు చెయ్యలేకపోయాం జటాయువుకి చేద్దాం సంస్కారం తండ్రికి జటాయువుకి తేడా లేదు. తీసుకెళ్ళి శరీరాన్ని దాని మీద పెట్టి అగ్నిని ప్రజ్వలింపచేద్దాం, తదనంతరం పిండ ప్రదానం చెయ్యాలి. జటాయువు మాంసం తింటాడు ఆయన, అందుకని వెళ్ళి నువ్వు రోహి మాంసం పట్టుకురమ్మన్నాడు. రోహి అనేది ఒక మృగం, ఆ మృగం యొక్క మాంసంతో పిండం ఇవ్వచ్చు అని చెప్తే, ఇది లక్ష్మణుడు అంటే ఏమిటనే మధ్యలో వదినదో వెతకడం మానేసి ఈ రోహి మృగాలు తేవడం, ఈ మాంసాలు తేవడం, ఈ ముద్దలు తేవడం, ఈ పిండాలెట్టడం, ఈ చితురు పెట్టడం, ఇయ్యలరంతా ఏమిటనయ్యా అన్నాడు. లక్ష్మణుడి క్యారెక్టర్ని మీరు అబ్జర్వ్ చేయడంలో ఉన్న గొప్పతనం అది. అన్నయ్య చెప్పాడు, చేసేస్తాడంతే. సందర్భాసందర్భముల గురించి తన విచారణ ఏమీ ఉండదు, తనకేం సంబంధం లేదు. నేను నా ఉత్తరీయం ఇలా మడతెట్టేసుకుంటాను, నా ఉత్తరీయం తీసి కుడి భుజం మీద వేసుకుంటాను. అయ్యో ధర్మశాస్త్రం అండి, ఎడం భుజం మీద వేసుకోవాలండి, ఉత్తరీయం ఏం చెప్పదే, నేను ఎలా వేసుకుంటే అలా వేసుకుంటుంది. ఇంకా కాసేపు ఆగి ఉత్తరీయాన్ని ఇటు తిప్పిటేసాను అనుకోండి, దానికేం సంబంధం లేదు, అదేంటంటే అంచటు పోయింది మీరు ఇటు ఎట్టారు అని ఉత్తరీయం ఏం అందగా, నేను ఎలా వేస్తే అలా ఉంటుంది. లక్ష్మణుడు కూడా అంతే, కేవలం రాముడికి సేవ చేయడం, కేవలం రాముడికి ప్రీతి కల్పించడం అంతే. తన సొంత అభిప్రాయాలు బాధ పెట్టడం కానీ లేకపోతే సొంత అభిప్రాయాలతో విసిగించడం కానీ ఉండవు. గురువు దగ్గర శిష్యుడు ఎలా మసలాలో అలా మసలాడు లక్ష్మణుడు రాముడి దగ్గర అని గబగబా వెళ్ళాడు. ఎండుకర్రలు తెచ్చాడు, ఆ రోహి మాంసాని చోత్కృత్య పేశీకృత్య మహాయశాహ శకునాయ దదౌ రామౌ రామ్యే హరిత సద్వలే మహాయశాహ అన్నారు. గొప్ప విశేషణం వేసేశారు. ఆ మృగాన్ని తీసుకొచ్చి దాని చర్మాన్ని ఒలిచి ఆ మాంసం ముద్ద చేసి అక్కడ ఉండేటటువంటి పచ్చగడ్డి బీడి మీద పిండములను పెట్టి ఆ శరీరాన్ని అగ్నిహోత్రంలో సంస్కారం చేసి ఇద్దరూ కలిసి బయలుదేరి తతో గోదావరీంగత్వ నదీం నరవరాత్మజౌ ఉదకం చక్రతు తస్మై గృధ్రరాజాయ తావుభౌ. మహానుభావుడు ఆ పక్షికి తను స్నానం చేసి ఉదక క్రియలు చేయడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడి అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఆ చితి మీద పెట్టిన తరువాత వెలిగిస్తున్నాడు. వెలిగిస్తూ సృష్టిలో ఎవరన్నారు ఈ మాట, ఒక విచిత్రమైన మాట చెప్పాడు. యాగతిర్యజ్ఞ శీలాన అహితాగ్నిశ్చ యాగతిం అపరావర్తినాం యాచ యాచ భూమి ప్రదాయినాం మయత్వం సమనుజ్ఞాతో గచ్చ లోకానునుత్తమాన్ గృధ్రరాజ మహాసత్త సంస్కృతచ్చమయా వ్రజ అన్నాడు. నేను గృధ్రరాజ మహాసత్త సంస్కృతచ్చమయా వ్రజ, నా చేత సంస్కరింపబడుతున్నావు గృధ్రరాజ, నేను నీకు అనుజ్ఞనిస్తున్నాను. గచ్చ లోకానునుత్తమాన్, నీ ఇష్టం వచ్చినటువంటి ఉత్తమ లోకాలకు వెళ్ళిపో. ఎటువంటి లోకాలవి, నిరంతరం యజ్ఞం చేసేటటువంటి వారు ఏ లోకాన్ని పొందుతారో, అహితాగ్నులైనటువంటి వారు ఏ లోకాన్ని పొందుతారో, సన్యాసులు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లకుండా సన్యాసాశ్రమాన్ని తీసుకుని పరమ పవిత్రమైన జీవితాన్ని గడిపినటువంటి సన్యాసులు ఎటువంటి ఉత్తమ లోకాల్ని పొందుతారో, యుద్ధంలో వెన్ను చూపించకుండా ప్రాణాల్ని పోగొట్టుకున్నటువంటి ధీరులైన వీరులైనటువంటి యుద్ధ వీరులు ఏ లోకాల్ని పొందుతారో అటువంటి లోకాల్ని జటాయువు నువ్వు పొందు, నేను అనుమతిస్తున్నానన్నాడు అని మంత్రపఠనం చేశాడు. నిజంగా తనకి శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు వెళ్ళిపోతే కుమారుడు ఆ మంత్రాల్ని పఠించాలి, వాళ్ళని ఉత్తమ లోకాలకు పంపించడం కోసమని. అటువంటి మంత్రపఠనం చేశాడు. నేను ఇలా అన్నానని వేరొకలా ఎవరు మనస్సు కష్టపెట్టుకోకండి, ఇవాళ మనము తద్దినం పెడతాం. వచ్చే భోక్తకి తెలియదు, పెట్టేటటువంటి కర్తకి తెలియదు. ఆ వచ్చిన భోక్త ఆ తినడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఊళ్ళో విషయాలన్నీ ఆయన మొదలెడతాడు. ఔపోసన వడ్డించిన దగ్గర నుంచి ప్రపంచ విషయాలన్నీ కర్త మొదలెడతాడు. శాస్త్రం నిషేధించింది దాన్ని, అలా చేయడానికి వీల్లేదు. అక్కడ పితృకార్యం జరుగుతోంది, నువ్వు ఆవాహన చేశావు, ఆవాహన చేసి అక్కడ భూతతృప్తి జరుగుతోంది. జరుగుతోంది కాబట్టి ఆ సమయంలో ఉపనిషత్ పారాయణం ఒక్కటే చెయ్యాలి. తెలుసున్న పెద్దలైతే కర్తకి వెంటనే చెప్పాలి, రే నీకు ఒకవేళ ఉపనిషత్ మంత్ర పారాయణం చేత కాకపోతే నీ కులదేవత ఎవరో నిశ్శబ్దంగా కూర్చొని ఆ కులదేవతకి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకుంటూ కూర్చో మనస్సులో. నీ భార్య వడ్డన చేస్తుంది, మేం పప్పు కావాలంటే అమ్మ పప్పు అంటాం చాలు, అమ్మ కూర అంటాం చాలు, తప్ప అన్యప్రసంగం పూర్తయి తద్దినం పూర్తయ్యేంత వరకు జరగకూడదు. కానీ ఇవాళ తద్దినాల్లో కూడా లోక విషయాలే, అన్ని సందర్భాల్లోనూ లోకానికి సంబంధించినటువంటి విషయాలే. భ్రష్టు పడుతోంది, సంస్కారం అంటే పట్టదు మరి. అందుచేత అటువంటి లోకాల్ని పొందుతావన్నారు. కానీ రాముడు నరుడి కదా, నరుడైనటువంటి రాముడు జటాయువుకి ఉత్తమ లోకాలు పొందుతావని అనుగ్రహించగలడా? అనుగ్రహించగలడు. అందుకని కొడుకు సత్కర్మ చేసేవాడైతే కొడుకు, అందుకే మూడు తరాల వరకు అక్కడ వెయిటింగ్లో పెడతారే, మూడు తరాల వరకు తజ్జనం ఎందుకు, తండ్రి గారికి, తాతగారికి, ముత్తాతగారికి, మన కాల ప్రమాణంలో మూడు తరాల వరకు వాళ్ళు అక్కడ ఉండనే ఉంటారు. ఉండి ఇక్కడ పెట్టేవాడు, ఆ తర్వాత వంశంలో వచ్చేవాడు సక్రమమైన వాడు లేకపోతే మమ్మల్ని ఉద్ధరించేవాడు ఇంకా లేడురా అని అప్పుడు మళ్ళీ పునర్జన్మ కోసమని నీటి బిందువులో పెట్టి కిందకు వదులుతాడు. సరే, అదంతా మళ్ళీ ఇప్పుడు ఆ పునరుత్పత్తి ఎలా జరుగుతుంది అదంతా అదో పెద్ద విషయం, దాని గురించి నేను ఇప్పుడు స్పృశించదలుచుకోలేదు. అందుచేత మూడు తరాల వరకు తజ్జనం పెడుతూనే ఉంటాం. అందుకే పెట్టేటప్పుడు ఒక మాట చెప్తారు, పితృ పితామహ ప్రపితామహానాం అని మూడు స్థానాలు చెప్తారు, మూడింటిని చెప్తుంటారు. చెప్తున్నప్పుడు అంత జాగ్రత్తగా అక్కడ జరగాలి కాబట్టి మహానుభావుడు ధర్మమూర్తి అయినటువంటి కొడుకైతే, సత్యధర్మములను పాటించేవాడైతే ఉత్తమ లోకాల్ని పితృదేవతలు పొంది తీరుతారు. ఇవాళ ఒక పక్షికి సంస్కారం చేస్తున్నానని చెయ్యలేదు రాముడు, ఈ పక్షి నా తండ్రి అని చేశాడు. తండ్రి అని చేసినప్పుడు రాముడు జటాయువుతో తండ్రి కొడుకుల సంబంధం పెట్టుకున్నది. రాముడు జటాయువుతో తండ్రి కొడుకుల సంబంధం పెట్టుకోని నాడు నరుడిగా కొడుకుగా ఉత్తమ లోకాలకి పంపలేడు. శ్రాద్ధకర్మ చేసి, శ్రాద్ధకర్మ చేసి పితృదేవతలకి ఉత్తమగతులు కల్పించగలిగిన వాడు పుత్రుడొక్కడే. అందుకే గయాశ్రాద్ధం పెట్టేటటువంటి అధికారం కొడుకొక్కడికే ఉంది. కొడుకు పెట్టగలడు, గురువుకి శిష్యుడు పెట్టగలడు. గయ వెళ్ళి పెట్టినప్పుడు తలుచుకుని మీ ఇష్టం అందరినీ పెట్టండి అని చెప్తారు, కానీ సహజంగా ఈ శరీరంలోంచి వచ్చినవాడు కాబట్టి తనూభవునాత్మ నిల్పి అన్నారు. అందుకే శరీరంలోంచి, తన తేజస్సులోంచి, తన హృదయస్థానము నుంచి కదిలినటువంటి తేజస్సులోంచి వచ్చినవాడు కాబట్టి ఆ కొడుకొక్కడే గయాశ్రాద్ధం పెట్టి తండ్రిని ఉత్తమగతుల వైపుకి పంపగలడు. అందుకని పితృకార్యాన్ని కొడుకుగా రాముడు చెయ్యడం చేత తండ్రిగా జటాయువు ఉత్తమ లోకాల్ని పొందాడు. అలా కానప్పుడు రామాయణాన్ని మీరు చదివి ప్రయోజనం లేదు. ఎందుచేత, ఒక కొడుకుగా మీరు పితృకార్యం చేస్తే తల్లిదండ్రుల్ని కాదు ఒక పక్షిని కూడా తండ్రిగా చూస్తే ఎలా పంపించచ్చో రాముడు నిరూపించాడు. ఇంకా దశరథ మహారాజు గారు ఉత్తమ లోకాల్ని పొందడంలో ఆశ్చర్యమే ఉంది. కన్న తండ్రి దశరథుడు పొందడు. ప్రతి కొడుకు ఎలా ప్రవర్తించాలో నేర్పడానికి అంత్యేష్టి సంస్కారం చేసి చూపించారు జటాయువు పొందిన లోకాల్ని. ఎందుచేత మహానుభావుడు అలా పంపించి ఆ గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడి నుంచి ఉదక క్రియలు చేశారు. జలతర్పణం అని తర్పణం చేస్తారు. ఆ తర్పణం తండ్రికి ఎలా చేస్తారో అలాగే తర్పణం విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తరువాత ఆయన విచిత్రం ఏమిటంటే, జగామ పుణ్యాంగతిమాత్మన శుభాం అన్నారు. ఉత్తమమైనటువంటి లోకాల్ని జటాయువు పొందినాడు అని చెప్పారు. ఈ మాట చెప్పకపోతే రాముడు చేసిన దాని వల్ల జటాయువు పొందాడా పొందలేదా ఎక్కడా తెలియదు. పొందినాడు ఋషివాక్యం చెప్పేశారు. అంచేతేమైంది, కొడుకుగా నువ్వు చెయ్యవలసినది చేస్తే నీకు జన్మనిచ్చిన తండ్రిగా ఆయన పొందవలసినది ఆయన పొందుతాడు. అందుచేత కొడుకుగా పుట్టడం ఎంత గొప్పో, ఎంత బాధ్యతో, ఎంత జాగ్రత్తగా విధి నిర్వహణం చెయ్యాలో శ్రాద్ధకర్మ చేసినప్పుడు రామచంద్రమూర్తి జటాయు విషయంలో నిరూపించి చూపించారు. నేను నీ తండ్రి స్నేహితుణ్ణయా అంటే ఎంత గొప్ప స్థితిని కల్పించారో చూడండి. అయా, మీ తండ్రి గారి స్నేహితులం అండి, నేను మీ నాన్నగారు అంటే మా తండ్రి గారి స్నేహితుడు అనగానే ఉలిక్కిపడి మా తండ్రి గారి పేరెత్తాడు రా, మా తండ్రి గారి స్నేహితుడు అంటున్నాడని తండ్రి గారే వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉంటే తాను ఎలా మాట్లాడాలో అలా తను కూర్చున్న ఆసనంలోంచి లేచి నిలబడాలి. గౌరవంగా లేచి నిలబడి, అయ్యా తమరు ఎవరండి, మీ పేరేమి, చాలా సంతోషం అండి, మా నాన్నగారినే చూసినంత ఆనందంగా ఉందని అగలగాలి కొడుకు. అది సంస్కారం. ఈ సంస్కారం మనకి రామాయణం నేర్పింది. సరే, అందుచేత ఇంకక్కడ నుంచి బయలుదేరుతూ ఆ జటాయువుకి అంత్యేష్టి సంస్కారం అయిపోయిన తర్వాత పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళి అక్కడ నుంచి దక్షిణ దిక్కుకి తిరిగారు. క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. క్రౌంచారణ్యం మహాభయంకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా లతలు, తీగలు, పువ్వులు, చెట్లు, కాయలు, భయంకరమైన గుహలు, చీకటి, పక్షులు, క్రూర మృగాలు, పాములు, విషక్రిములు, అత్యంత భయంకరంగా ఉంటుంది. ఆ క్రౌంచారణ్యాన్ని దాటారు. క్రౌంచారణ్యానికి మతంగ మహర్షి ఆశ్రమానికి మధ్యలో కొంత ప్రదేశం ఉంది. ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమానికి క్రౌంచారణ్యానికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశంలోకి ప్రవేశించారు. ప్రవేశించేసరికి ఒక చీకటి గుహ ఒకటి కనపడింది. ఆ చీకటి గుహ దగ్గర అలికిడి చప్పుడు వినపడ్డాయి. వినపడేసరికే ఎక్కడి నుంచో ఒక భయంకరమైన స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది.
భయదామల్పసత్వానాం భీభత్సాం రౌద్రదర్శనాం లంబోదరీం తీక్షణదంష్ట్రాం కరాళం పరుషత్వజం భక్షయంతీం మృగాం భీమాం వికటాం ముక్తమూర్ధజాం ప్రేక్షేతాం తా తతస్తత్ర భ్రాతరౌ రామలక్ష్మణౌ.
ఈ రాక్షసి పేరు అయోముఖి. కడుపు కిందకి జారిపోయింది, వికృతమైనటువంటి రూపం. ఓ నాలుగు పులులు, 8 సింహాలు, 3 భల్లూకాలు, 6 తోడేళ్లు పట్టుకు తింటుంటుంది ఆవిడ. ఒంటి నిండా రక్తం, ఆ కొవ్వు కారిపోయి ఉన్నాయి. అటువంటి స్త్రీకి వ్యామోహం లక్ష్మణుడి ఎందు పుట్టింది. పుట్టి పరుగు పరుగున వచ్చి లక్ష్మణుడిని పట్టుకుంది. పట్టుకుని, ఎంత బాగున్నావు రా కుర్రాడా, మంచి యవ్వనంలో ఉన్నావు రా, మన ఇద్దరం హాయిగా పర్వతచర్యల్లో తిరుగుతూ క్రీడిద్దామని. అసలు ఎవరైనా ఒక వ్యక్తిని చూడగానే ముందు వాడి శరీరం, వాడి అందం, వాడి యవ్వనం, వాడిలో ఉన్న మిసమిస, వాడితో పొందు, ఇవి గుర్తొస్తే రాక్షస లక్షణమే. అవతల వారిని చూడగానే వారెవరు, వారి తండ్రి గారెవరు, వారి కులమేమిటి, వారి వంశమేమిటి, వారి ప్రాజ్ఞత ఏమిటి, ఇవి గుర్తొస్తే వాడు మనుష్యుడు. రాక్షసి అంటే ఏం గుర్తొస్తుందంటే, చూడగానే తిన్నన్నా తింటుంది, లేకపోతే శరీర సుఖాన్నన్నా అనుభవిస్తానంటుంది. అందుకని ఆ లక్ష్మణుడిని ఎత్తుకుని పారిపోదాం అనుకుంది. అంతకుముందే అన్నాడు మహానుభావుడు, స్త్రీ స్పర్శని సహించట అసలు లక్ష్మణుడు, అది ఆయన గొప్పతనం. తన భార్య ఊర్మిళ స్పర్శ తప్ప అన్య స్త్రీ స్పర్శని ఒప్పుకోడు లక్ష్మణుడు. అందున పక్కన గురువుగారు ఉన్నారు, ఎవరు, రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి ఉండగా పరస్త్రీ వచ్చి అలా పట్టుకుంటే కాసేపు రిలీఫ్ అనే రకం కాదు లక్ష్మణుడు. మహానుభావుడు చూడగానే దిక్కుమాలింది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని. ఏవ ముక్తస్తు కుపిత ఖడ్గముద్రుత్య లక్ష్మణ కర్ణా నాసా స్థనౌ చాస్య నిచకర్తారి సూదన. వెంటనే తన ఖడ్గాన్ని తీసి ఆవిడ యొక్క ముక్కుని, చెవుల్ని, స్థనాల్ని నరికేశారు. ఇప్పటికి ఇలా ఎంతమందిని నరికారు అరణ్యవాసానికి బయలుదేరాక, మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకసారి శూర్పణఖకి, ఇప్పుడు అయోముఖికి, ఇంకొకరు కూడా ఉన్నారు. బాలకాండలో రామచంద్రమూర్తి చెప్తే తాటక యొక్క ముక్కు చెవులు లక్ష్మణుడు కొయ్యలా, అప్పుడు ఒకసారి. 3 సార్లు రాక్షసులు స్త్రీ రూపంలో వస్తే ముక్కు చెవులే కోస్తారు. ఎందుకు ముక్కు చెవులే కొయ్యడం అంటే, ముక్కు కోసేశారనుకోండి, ఒక కాలు కోసేశారనుకోండి, ఆ శరీరానికి నడక కష్టమైపోతుంది. ఒక చెయ్యి తీసేశారనుకోండి, జీవితం కష్టమైపోతుంది. ఒక ముక్కు కోసేశారనుకోండి, ఏం ప్రమాదం రాదు, ఊపిరెడుతూనే ఉంటుంది. కానీ చూసిన వాళ్ళు అదేంటి ముక్కేదంటుంటారు. నీ ముక్కేదన్నప్పుడల్లా ఎవడైనా కాలు తీసేసేవాడు ఉంటాడు, చేయి తీసేసేవాడు ఉంటాడు, ముక్కు తీసేసేవాడు ఉంటాడు, అది శిక్ష కాదు. కానీ ముక్కు తీసేస్తే అందరు అదేంటి ముక్కు ఎందుకు తీసేశారు నీకు అని అడుగుతారు, చెవులు ఎందుకు తీసేశారని అడుగుతారు, వికృతమైన రూపంగా చూస్తారు. అంత వికృతమైన రూపంగా చూస్తే ఇంకా ఈ కామానికి సంబంధించిన ఆలోచన నశిస్తుంది. అందుకని వికృత రూపం చెయ్యడం కోసమని రాముడు స్త్రీ రాక్షసులు వస్తే ఆ రాక్షసిని, స్త్రీని సంహరించడమా అని ఎప్పుడు ముక్కు చెవులే కోస్తూ ఉంటాడు. మీరు చూడండి, అందుకే ముఖ్యంగా 3వ సారి కూడా ముక్కు చెవులే కోశారు. ఈసారి లక్ష్మణుడు స్థనములు కూడా కోసేశాడు. కోసేస్తే ఆవిడ నెత్తుటి వరదలు కారిపోతున్నాయి, పెద్ద అరుపులు అరుస్తూ వెనక్కి తిరిగి ఆ గుహ వైపుకి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ పారిపోయింది. సరే, అక్కడి నుంచి బయలుదేరారు, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండగానే లక్ష్మణుడు అన్నాడు రామచంద్రమూర్తితో, అన్నయ్య చాలా దుర్నిమిత్తాలు కనపడుతున్నాయన్నయ్య, ఏదో తీవ్రమైన భయం వేస్తోంది, ఏదో హఠాత్తుగా మనకి యుద్ధం వస్తోంది అని అనిపిస్తోంది, పైగా యశవంచుల కోనామా పక్షి పరమదారుణ అవయోర్ విజయం యుద్ధే సంసన్ని వినర్దతి. ఇక్కడ వంజులకం అనేటటువంటి పక్షి కూస్తోంది అన్నయ్య, ఈ పక్షి కూస్తే అది చాలా దారుణమైన పక్షి, ఆ పక్షి కూత ఎవరికి వినపడుతుందో వాళ్ళకి జయం కలుగుతుంది, కానీ పరమదారుణమైన యుద్ధం జరగబోతోంది అన్నయ్య అని చెప్తున్నాడు. ఇంకాను చెబుతూ ముందుకెడుతున్నారు, పెద్ద చప్పుడైంది. ఏమిటా ఈ చప్పుడని చూశారు ఇద్దరు. చూసేసరికి సృష్టిలో అప్పటి వరకు కని విని ఎరగనటువంటి ఒక రూపం కనపడింది వాళ్ళకి. దానికి తలకాయ లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, కేవలం ఇక్కడ నుంచి ఈ గుండెల దగ్గర నుంచి ఈ నడుము కింద భాగం వరకు మాత్రమే ఉంది. దానికి ఇక్కడే ఓ పెద్ద నోరోటు ఉంది, ఈ పైనే ఓ పెద్ద కన్నోటు ఉంది, దానికి రెప్ప ఉంది. ఆ రెప్ప పైకెత్తితే అగ్నిహోత్రంలా చూస్తోంది ఆ కన్ను. ఆ కన్ను దూరంగా ఉన్న వస్తువుల్ని కూడా చూస్తోంది. 2.5 మైళ్ళ దూరం వరకు వెళ్ళగలిగినటువంటి చేతులు ఉన్నాయి. ఆ చేతులతో తడుముతుంది, ఎందుకని లేవలేదు, కాళ్ళు లేవు నడవడానికి, అందుకని ఇలా తడుగుతుంది. తడుగుతున్నప్పుడు ఏదో చేతికి తగులుతుంది, తగలగానే దాన్ని ఒకసారి ఇలా ఇలా అని గుర్తుపడుతుంది, ఆ ఏనుగు అనుకుంటుంది, దాన్ని ఇలా పట్టుకుని లాక్కుంటుంది. లాక్కుని ఇప్పుడు చూడండి బెడ్రూముల్లో లేవకుండానే ఇలా స్విచ్ కట్టుకునే టైప్ వచ్చాయి. అలా ఇలా చాపి ఒకసారి ఆ ఏనుగుని పట్టుకుని ఇలా దగ్గరికి తెచ్చుకుని ఇక్కడే ఉంది కదా నోరు అందులో పడేసుకుంటుంది, పడేసుకుని నవిలి మింగేస్తుంది, అక్కడే కూర్చుంటుంది, లేవదు ఎక్కడికి వెళ్ళదు. అంత విచిత్రమైనటువంటి ఒక స్వరూపం కనపడిందిట. తం శబ్దం కాంక్షమానస్తు రామకక్షే సహానుజ దదర్శ సుమహాకాయం రాక్షసం విపులోదరం అసదే అసేతతుస్తత్రస్తత్ర తావుభౌ ప్రముఖే స్థితం వివృద్ధ అశిరోగ్రీవం కబంధ ముదురే ముఖం. అది ఉదరము నోరు కన్ను అన్నీ అక్కడే ఉన్నాయి. అటువంటి భయంకరమైనటువంటి స్వరూపాన్ని చూశారు. చూసి అసలు ఇదేమిట్రే, వీడేం రాక్షసుడు రాసలు అనుకుంటున్నారు. అనుకునే లోపల వాడు 2 చేతులతో రామలక్ష్మణుల్ని పట్టేశాడు. పట్టేసి దగ్గరికి లాగేసుకుంటున్నాడు. లాగేసుకుంటూ చాలా బలే దొరికారా మీరు చాలా కాలానికి, మంచి ఆకలి మీద ఉన్నాను, వాడు తీరే ఆకలేం కాదు, ఎన్ని తినేసినా తింటూ ఉంటాడు వాళ్ళు అలాగా. అందుకని మంచి ఆకలి మీద ఉన్నాను, మంచి జవసత్వాలతో ఉన్నారు, అరణ్యానికి వచ్చి ఇటువైపు ఎందుకు వచ్చారా మీరు, మీ ఇద్దరిని తినేస్తాను, నా పేరు కబంధుడు అంటారు, నేను రాక్షసుణ్ణి అని దగ్గరగా తీసుకుంటున్నాడు. అక్కడ ఏదో లక్ష్మణుడు బాధపడ్డట్టు చెప్పారు, కానీ లక్ష్మణుడు అంత పిరిగ్గా మాట్లాడతాడా అని నాకు అనుమానం. నేను అందుకు నా మాట వదిలిపెట్టాను. అంటే వాల్మీకి మహర్షి శ్లోకాల్లో కొన్ని ప్రక్షిప్తాలు తీసుకొచ్చారు కొంతమంది. అందుచేత రామలక్ష్మణులు ఇద్దరిని చేత్తో పట్టుకుని దగ్గరికి లాగుతున్నాడు. లాగుతుంటే లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య మనం ఈ రాక్షసుణ్ణి విపేక్షిస్తే వీడు మన ఇద్దరినీ తీసుకెళ్లి నోట్లో పడేసుకుంటాడేమో, నోట్లో పడేసుకునే లోపలే ఏదో ఒకటి చేసేయాలి, అందుకని ఏ చేతులతో దగ్గరికి లాక్కుంటున్నాడో ఆ చేతులు రెండూ ఖండించేద్దామన్నాడు. అనగానే దక్షిణో దక్షిణం బాహు అసక్త మసినాత చిచ్చేదరామో వేగేన సవ్యం వీరస్తు లక్ష్మణ. లక్ష్మణుడేమో ఎడమ బాహువు నరికేశాడు, రాముడేమో కుడిబాహువు నరికేశాడు. నరికేయగానే 2 చేతులు కింద పడిపోయి, పడిపోగానే పిడికిళ్ళు తెరుచుకున్నాయి, అందులోంచి రామలక్ష్మణులు ఇద్దరూ బయటికి వచ్చేశారు. అప్పుడు వాడు అన్నాడు, 2 చేతులు తెగిపోయి నెత్తురు కాల్వల కింద వెళ్ళిపోతుంటే మీ ఇద్దరు ఎవరబ్బాయి అన్నాడు. అంటే లక్ష్మణుడు అన్నాడు, ఈయన్ని రాముడని పిలుస్తారయ్యా, దశరథ మహారాజు గారి కుమారుడు, తండ్రి యొక్క మాటకి కట్టుబడి 14 సంవత్సరముల అరణ్యవాసానికి వచ్చాడు. ఈయన భార్య సీతమ్మనెవరో అపహరించారు, ఆ సీతమ్మని వెతుక్కుంటూ మేము ఈ మార్గంలో వచ్చాం, అసలు నువ్వెవరయ్యా, ఇలా ఉన్నావు, ఇలాంటి రాక్షసుణ్ణి మేము ఎప్పుడూ చూడలేదు అన్నారు. అంటే వాడన్నాడు, నా కథ చెప్తాను కానీ మీరు నాకు ఉపకారం చేసి పెట్టాలన్నాడు. ఏం చెయ్యాలి అన్నారు. ఓ పెద్ద గొయ్య తీసి లేకపోతే చితి పేర్చి దాని మీద నన్ను పడుకోబెట్టి నన్ను కాల్చేద్దురు అన్నాడు వాడు. అలాగే కాల్చేస్తాం కానీ సీతమ్మ తల్లిని ఎవరో అపహరించారు, నువ్వు రాక్షసుడివి కదా, నీకేమైనా తెలుసా అని అడిగారు వాళ్ళు. అడిగితే వాడన్నాడు, ఈ శరీరంతో చెప్పలేను కానీ నన్ను కాల్చేస్తే నా మంచి పూర్వ శరీరం వచ్చేస్తుంది, ఆ శరీరంతో చెప్తాను, ఈ శరీరంతో జ్ఞాపకం లేదు, ఆ శరీరానికి అన్నీ తెలుసు, అప్పుడు చెప్తా, నన్ను కాల్చేయండి అన్నాడు. కాలుస్తాం కానీ నువ్వెవరు అసలు ఇలా ఎందుకున్నావు అని అడిగారు. అడిగితే వాడన్నాడు, నేను పూర్వకాలంలో అపారమైనటువంటి తేజస్సుతో ఉండేవాణ్ణి, ఎంత గొప్పగా చెప్పుకున్నాడో చూడండి, పురారామ మహాబాహో మహాబల పరాక్రమ రూపా మాసీన్ మమా చింత్యం త్రిషు లోకేషు విశ్రుతం యథా సోమస్య శక్రస్య సూర్యస్య చ యథా వపుః. సూర్యుడు ఎలా ఉంటాడో, చంద్రుడు ఎలా ఉంటాడో, ఇంద్రుడు ఎలా ఉంటాడో నాకు అటువంటి శరీరం ఉండేది, అంత తేజోమూర్తినై ఉండేవాణ్ణి. నన్ను చూసి అందరూ పొంగిపోతుండేవారు, అబ్బాయి ఏమి స్వరూపం రా, ఏమి స్వరూపం రా అని. అంత అందమైన శరీరం నాకుంటే నాకు దిక్కుమాలిన ఆలోచన ఒకటి వచ్చింది. కామరూపిణి కనుక నేను ఒక విచిత్రమైనటువంటి స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళి అందరినీ భయపెడితే ఎలా ఉంటుంది అని. మనకి కూడా ఇలాంటి అలవాట్లు కొన్ని ఉంటాయి. రాక్షసుల యొక్క అట్టముక్కలు తగిలించుకుంటూ ఉండడం, లేకపోతే చిత్ర విచిత్రంగా క్రాపు దువ్వుకుని భయంకరంగా కనపడుతూ ఉండడం, విర్రినవ్వులు నవ్వుతూ ఉండడం ఇంట్లో, అది అప్పటికి ఆపపోతే ఆ సమయంలో ఎవరికో మనస్సు ఖేదపడి దిక్కుమాలినాడు తినేస్తున్నావు అలాగే ఉండరా అన్నాడు అనుకోండి, వాడు అలా పడి ఉంటాడు. ఇక వాడు చేసింది అదే. ఎందుకు హాయిగా చక్కటి శరీరం ఉంది, సుఖంగా హాయిగా ఉండొచ్చు కదా, ఉండకుండా భయంకరమైన రూపాన్ని పొంది ఉన్న దానితో తృప్తి లేకుండుట అంటే ఇదే. మీరందరూ నన్ను మన్నిస్తానంటే ఒక మాట చెప్తాను, ఉన్నది వదిలేవు, లేనిది కోరేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు, ఊహల ఉయ్యాలవే మనసా తెగిన పతంగానివే అన్నాడు మహానుభావుడు. ఎవడన్నాడో కానీ యథార్థం ఎంత గొప్ప స్వరూపం ఉండనివ్వండి, అక్కర్లేదు. ఉన్నవాడికి లేదని ఏడుపు, లేనివాడికి నాకు ఉంటే బాగుండని ఏడుపు, ప్రతివాడికి ఏదో ఏడిపే. చాలా అందంగా ఉన్నవాడు ఏడుస్తూనే ఉంటాడు, చాలా వికారంగా ఉన్నవాడు ఏడుస్తూనే ఉంటాడు, డబ్బు ఉన్నవాడు ఏడుస్తూనే ఉంటాడు, డబ్బు లేనివాడు ఏడుస్తూనే ఉంటాడు, తినగలిగిన వాడు ఏడుస్తూనే ఉంటాడు, తిండి లేనివాడు ఏడుస్తూనే ఉంటాడు. మనసు యొక్క దౌర్బల్యం. అందుచేత వాడు అంత మంచి స్వరూపం ఉన్నవాడు ఎందుకు వచ్చిన వేషాలు వాడికి? వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో అలాంటి రూపం పొందట్టే, పొంది ఎక్కడికి వెళ్ళాడు, అరణ్యంలోకి వెళ్ళాడు. ఎందుకు? అమాయకులందరూ అక్కడ దొరుకుతారు. మనం చిన్నపిల్లల్ని చూడగానే ఏమంటాం, వాళ్ళు తేరగా దొరుకుతారు. రైల్లో వెడుతుంటాడు ఎవరో ఓ పిల్లాడు అస్తమానం తండ్రి దగ్గరే ఉంటూ ఉంటాడు. వీడు ఉండొచ్చట దుష్టబుద్ధి. వీడు అంటాడు ఆ పిల్లాన్ని చూసి, రే మీ నాన్నగారు నేను వచ్చే స్టేషన్లో దిగిపోతున్నాను రా అంటాడు. అనగానే వాడు ఇంకా గట్టిగా తండ్రి పీక కౌగులించుకుని, నాన్నను దిగిపోతున్నా నాన్నను దిగిపోతున్నా అని వాడు ఏడుపు మొదలెడతాడు. చిన్నపిల్లల్ని ఏడిపించడం అంటే ఎంత సరదాయో, పాపం వాళ్ళు వీడి మీదకి రాలేరుగా తిరిగి. వాడు పదేళ్ళు పోయింది అనుకోండి, వాడికి పెద్దవాడు అయిపోయాడు అనుకోండి, చీనోరమైన ఉమి అమ్మానాన్ని నేను దిప్పేస్తాను వచ్చే స్టేషన్లో అంటాడు. పాపం వాడు ఇంకా అనలేడుగా. అందుకని వీడి లోపల ఉన్న రాక్షస ప్రవృత్తి బయటకు వస్తుంది, లేకపోతే పిల్లలతో నీకు అపరిహాసం ఏంటి? అందుకని ఆ పిల్లల మనసు బాధ పెట్టడం, వాడు ఏడుస్తుంటే వీడు నవ్వుతూ ఉండడం. అంటే ఒకనాడు ఎప్పుడో రాక్షసీ ప్రవృత్తి ఉండిపోయింది, ఇంకా అనోది ఇలా బయటకు వస్తుంది, దాన్ని నువ్వు సర్దుకోవాలి, జాగ్రత్త పడాలి, అది కూడా ఉండడానికి వీల్లేదు. అందుచేత అలా చిత్రం ఏమిటంటే, వీడు చిత్రమైనటువంటి రాక్షస స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళాట. అక్కడ ఎవరు దొరుకుతారు? అమాయకుడు ముందు దొరుకుతారు. పాపం స్థూలశీరుడు అని ఒక మహర్షి అక్కడికి వెళ్ళేదో కష్ట కందమూలాలు దర్భలు ఏరుకుందామని ఏరుకుంటున్నారు. ఆయన వెనకాతలకు వెళ్ళి వీడు పెద్ద కేకేశాడు ఈ రూపంతో. ఆయన వెనక్కి తిరిగి చూశారు, వీడిని చూశారు. చూసి సోహం రూపమిదం కృత్వా లోకవిత్రాసనం మహత్ ఋషీన్వ నగతా రామ త్రాసయామి తతస్తత. భయపెట్టడం కోసమని ఆయన దగ్గరికి వెళ్ళాను, స్థూలశిరుడి దగ్గరికి. ఆయన అన్నాడు నా వంక చూసి, తతస్థూలశిరానామ మహర్షి కోపితోమయ సంచిన్వన్ వివిధం వన్యం రూపేణ నేన దర్శిత. నీకెంత సరదాగా ఉందిరా ఇలా తిరగడం అరణ్యాల్లో, నువ్వు ఇలాగే చాలా కాలం ఇక్కడే తిరుగుతుండు అని ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు వీడు పరిగెత్తాడు ఆయన దగ్గరికి. అమ్మ బాబా అదేంటి అలాగన్నారైతే అలాంటి రూపం ఉండిపోతుందో ఏమిటో నాకు వద్దను వదిలేశాడు. దాన్ని వదిలేసి మళ్ళీ స్వస్వరూపాన్ని పొందాడు. పొంది ఆయన కాళ్ళ మీద పడి, మహాప్రభో మీరు ఇలా అన్నారు కాబట్టి వచ్చేస్తున్నారు ఎప్పుడప్పుడు, అది ఎలా పోతుందని అడిగాడు. అయితే ఆయన అన్నాడు, మరి తిరిగావు కదా నా జోలికి వచ్చి. మహర్షులు వెంటనే పాపం వాళ్ళు ఉపశాంతి చేసేస్తారు. అందుకని ఆయన అన్నాడు, నీకు వచ్చినటువంటి ప్రకోపం పోవాలి, రామలక్ష్మణులు వస్తారు, వచ్చి నీ రెండు చేతులు నరికేస్తారు, నరికేస్తే ఆనాడు నీకు శాప విమోచనం అయిపోతుందన్నాడు. వీడు వెంటనే వెళ్ళి తపస్సులో కూర్చున్నాడు. అది గమ్మత్తు. కూర్చుంటే ఎంత తపస్సు చేశారంటే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఏం కావాలరా అబ్బాయి అన్నారు. వీడు ఇంకో వరం కోరుకోవచ్చు కదా, వాడి కర్మ చూడండి అలా ఉంది, వాడి ప్రకోపం నాకు దీర్ఘాయుర్దాయం కావాలి అన్నాడు. ఆయన తథాస్తు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే వీడికి లోపల నుంచి రజోగుణం ప్రకోపించింది. నాకు ఇప్పుడు దీర్ఘాయుర్దాయం ఉందిగా, ఇంద్రుణ్ణి గెలుస్తానన్నాడు. ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆయన ఎవడరా వచ్చాడని అడిగాడు. వాడు వచ్చేసాడండి, వాడి పేరు ధనువుట, వాడు వచ్చాడు, వాడు వచ్చి యుద్ధం చేస్తున్నాడు అన్నారు. ఆయన వచ్చి 100 అంచులు కలిగిన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. మహర్షి శాపం ఉంది కదా, ఆ వజ్రాయుధం ఏం చేసింది, కాళ్ళ రెండింటినీ లోపలికి నొక్కేసింది, ఛాతీలోకి, తలకాయని లోపలికి నొక్కేసింది, ఆ రెండు చేతుల్ని నజ్జుగా లోపలికి నొక్కేసింది. లొక్కేస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకే ఉంది, అక్కడ పడ్డాడు. పడితే ఇంద్రుడు చూసి వాడిని కొట్టి వెళ్ళిపోతున్నాడు కదలడు కదా అని వీడు పెద్ద కేకేశాడు. నువ్వు నన్ను కొట్టేశావు బాగుంది, కాళ్ళు లోపలికి తోసేశావు, తలకాయ లోపలికి తోసేశావు, నన్నేమో దీర్ఘాయుర్దాయం అని బ్రహ్మగారు అన్నారు, చాలా కాలం బతుకుతావురా నువ్వు అన్నాడు ఆయన. నేను అడిగాను, ఇప్పుడు నోరు నాకు లోపలికి పోయింది కదా, ఏం తిని బతకను దీర్ఘాయుర్దాయం, చచ్చిపోతాను కదా తినకపోతే అన్నాడు. ఓహో బ్రహ్మగారు వరం ఇచ్చారు ఏమిటో నీకో, అయితే నిజం చెయ్యాలి నేను, నువ్వు ఇలా దీర్ఘకాలం బతకాలి, అందుకు నుండు నేను పని చేస్తానని ఆయన ఏం చేశారంటే సర్జరీ చేసి ఇక్కడే నోరెట్టాడు. పెట్టి ఇక్కడ ఒక కన్నెట్టాడు. చాలు కదా, అంటే బాగుంది, మరి ఏం తెచ్చుకు తిన్నాం, ఎవరు వస్తారు నా దగ్గరికి తిని తినని ఎవడైనా వస్తారా అన్నాడు. తినడానికేగా నువ్వు బతకాలి, పెద్ద చేతులు ఇస్తా, రెండేసి యోజనాల చేతులు, కూర్చో తడుముకో, ఏది కనపడితే ఇలా లాక్కో నోట్లో పడించుకో, అలా ఉండు, బ్రహ్మగారి ఇచ్చిన వరం పూర్తవుతుంది. నా వజ్రాయుధం నొక్కేయడం మహర్షి యొక్క శాపానికి అనుగుణంగా నొక్కేసింది, అలా పడుండు అరణ్యంలో అన్నాడు. రామా అప్పటి నుంచి ఇలా పడున్నాను, పడుండి తడువుకు తింటూ ఉంటాను. ఆ తడిమేటప్పుడు ఎప్పటి నుంచో చేతికి రామలక్ష్మణులు తగిలితే బాగుండనుకుంటూ తడుగుతున్నాను. ఇన్నాళ్ళకయ్యా తగిలావో, ఎంత పొంగిపోయానో అమ్మయ్య, నా చేతులు నరికేశాడు, వదిలిపోయింది దిక్కుమాల శరీరం ఇక్కడతో అని. ఇప్పుడు బుద్ధి వచ్చిందయ్యా రామా, కానీ దీన్ని తగలబెట్టే, తగలబెట్టేస్తే కానీ ఈ శరీరం పోదు, ఇది పూర్తిగా పోతే నా స్వస్వరూపం నాకు వచ్చేస్తుంది, ఎందుకని తగలబెట్టి పుణ్యం కట్టుకోవయ్యా, నీకు నేను ఉపకారం చేస్తానన్నాడు. అంటే తప్పకుండా దానికే ఉందయ్యా, తగలబెట్టేస్తాను అలాగే అన్నాడు రామచంద్రమూర్తి. ఇది మనకి ఒక రహస్యాన్ని నేర్పుతుంది. యథార్థానికి ఒంటికి చక్కటి స్వరూపం ఉంది, హాయిగా బతకచ్చుగా, ఏ రకంగానైనా సరే అహంకారం పొందడానికి ఇంత చిన్న కారణం దొరికిందనుకోండి, ఇంత చిన్న కారణం దొరికితే చాలు, అంతే దాన్ని అడ్డు పెట్టుకుని ఎంత అహంకారమో చెప్పలేను. ఒకడికి అందగాడిన అహంకారం, ఒకడికి చదువుకున్నానని అహంకారం, ఒకడికి డబ్బు ఉందని అహంకారం, ఒకడికి అధికారం ఉందని అహంకారం, ఉన్నదాంతో పది మందిని తృప్తిపరుద్దామని జీవితం నడవదు. ఉన్న ఒకే ఒక చిన్న సుగుణంలోంచి అహంకారం అన్న భూతం వస్తుంది, అది ఎక్కడికి తీసుకెడుతుంది, చిట్ట చివరికి అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరం ఇది, భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల దగ్గరికి వెళ్ళి పరిహాసం ఆడడం. ఏం చేశాడు, స్థూల శరీరుడి దగ్గరికి వెళ్ళి పరిహాసం ఆడాడు, ఏమైంది, దుష్ట శరీరంలోకి ప్రవేశించాడు. ఇంత తపస్సు చేశాడు ఎందుకు పనికొచ్చింది, ఒక్క ఋషి ఖేదాన్ని పొందారు, తన తపస్సు కూడా ఆయన ఇచ్చిన శాపానికి అనుగుణంగా ప్రవర్తించింది, ఎందుకని దీర్ఘాయుర్దాయంతో అలా పడుండడానికి పనికొచ్చింది అంతే. ఇంద్రుడి మీదకి వెళ్ళాడు, శరీరాన్ని నొక్కేశాడు, ఋషి శాపం ఏదొచ్చిందో దానికి అనుగుణంగానే తర్వాత సంఘటనలన్నీ నడిచాయి. తపస్సు చేయలేదా, ఇంద్రుడి జోలికి వెళ్ళలేదా, అన్నీ పోయి కష్టం వేపకే ఎందుకు వెళ్ళిపోయింది, ఒక మహాత్ముడి జోలికెళ్ళి పరిహాసం ఆడడం వల్ల. అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరం జీవితములో ఏది, పెద్దలతోడి పరిహాసమాడుట. పరిహాసమాడడం అనేటటువంటి దాన్ని బాగా తగ్గించుకో. ఎప్పుడైనా వారి మనస్సు ఖేదపడిందా, ఖేదపడి నోటి వెంట ఒక మాట అన్నారా, అప్పుడు అనుభవించినప్పుడు పడతావు బాధంతా. ఎందుకు వచ్చిన బాధ, కబంధుడి జీవితం మనకి చెప్తోంది. అప్పుడు ఏం చేస్తావు, భాగవతులతోటి పరిహాసమాడితే అప్పుడు నువ్వు అని అనుభవించడానికి ఏం ఉండదు, అప్పుడు జీవితం ఏమైపోతుంది, కబంధ జీవితమే అయిపోతుంది. ఎందుకు బతుకుతాడు అంటే, ఇంకా తాను అనుభవించడానికి ఏం లేదు, తన దగ్గర విభూతి ఉండదు లోకంలో అందరినీ సంతోషపెట్టడానికి, కూర్చుంటాడు, చేతులతో తడుముకుంటాడు, తింటాడు. చేతులతో తడుముకోవడం అంటే పెడతాడు, పని చేస్తూ ఉంటాడు, సంపాదిస్తూ ఉంటాడు, తింటూ ఉంటాడు, దాస్తూ ఉంటాడు, బ్యాంకులో వేస్తూ ఉంటాడు, పాస్బుక్లో అంకెలు పెంచుకుంటూ ఉంటాడు, పాస్బుక్ తెచ్చుకుంటాడు, బీరువాలో పెట్టుకుంటాడు, మళ్ళీ పెడతాడు, ఓవర్ టైం చేస్తాడు, పార్ట్ టైం చేస్తాడు, మెయిన్ ప్రొఫెషన్ చేస్తాడు, సంపాదిస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ తింటాడు, మళ్ళీ సంపాదిస్తాడు, మళ్ళీ దాస్తాడు, మళ్ళీ పడుకుంటాడు. ఈ చేతులతో తడుముకొనుట, ఈ కడుపుకి తినుట, అలా కూర్చునుండుట, కాళ్ళు లేవా, అవి లోపలికి పోయిన కాళ్ళు, ఆ కాళ్ళతో గుడికి వెళ్ళాడు, ఆ కాళ్ళతో ఉపన్యాసానికి వెళ్ళాడు, ఆ కాళ్ళతో ఒక యజ్ఞయాగాలకు వెళ్ళాడు, ఆ కాళ్ళతో ఓ స్నేహితుడింటికి వెళ్ళి ఓ మంచి మాట మాట్లాడడం. ఎందుకు పనికొస్తుందా శరీరం, ఎందుకు పనికొస్తాయా చేతులు, తెచ్చుకోవడం, తినడం, నోట్లో పడేసుకోవడం, అలా బతికుండడం, తినడం కోసం బతికుండుట. ఇది ఆఖరికి ఎప్పుడు పోతుంది, మళ్ళీ మళ్ళీ మహాత్ముల యొక్క సంస్పర్శ చేతే పోతుంది. అందుచేత ఏమైంది, మళ్ళీ రామలక్ష్మణుల్ని పట్టుకుంటేనే పోయింది ఆ శరీరం. అందుకని చితి మీద పెట్టారు, పెట్టి ఆ శరీరాన్ని కాల్చేశారు. కాల్చేయగానే అందులోంచి బ్రహ్మాండమైనటువంటి శరీరం పైకొచ్చేసింది. ఎటువంటిది, తతశ్చితాయావేగేన భాస్వరో నిర్మలాంబర ఉత్పపాతాశు సంహృష్ట సర్వ ప్రత్యంగభూషణ, మంచి భూషణములు పెట్టుకున్నటువంటి వాడై కాంతులీనుతున్నటువంటి వస్త్రాలతో పైకొచ్చాడు. పైకొచ్చి ఒక మాట చెప్పాడు, రామా ఇప్పుడు నీకు కావలసినది ఏదో తెలుసా, నువ్వు చాలా క్లేశమైనటువంటి కాలం గడపవలసినటువంటి దుష్టమైన సమయం నడుస్తోంది నీకు, అందుచేతనే నీ భార్యని పోగొట్టుకున్నావు. నీలాగే కష్టాన్ని పొందుతున్నవాడొకడు ఉన్నాడు భార్యని పోగొట్టుకుని, ఆయన కూడా ధర్మాత్ముడు మహాత్ముడు. ఆయన పేరు సుగ్రీవుడు, ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు. శ్రూయతాం రామ వక్ష్యామి సుగ్రీవో నామ వానరః భ్రాత్రా నిరస్త క్రుద్ధేన వాలినా శక్రసూనన ఋష్యముఖే గిరివరే పంపా పర్యంత శోభితే నివసత్యాత్మవాన్ వీర చతుర్భిస్ సహవానరైహి వానరేంద్రో మహావీర్య తేజోవానమిత ప్రభ సత్యసంధో వినీతశ్చ ధృతిమాన్ మతిమాన్ మహాన్. నలుగురు వానరులతో కలిసి సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు. ఆయన అన్నగారైనటువంటి వాలి రాజ్యం నుంచి బయటికి వెడలగొట్టాడు. ఆయన సూర్యుని యొక్క తేజస్సు చేత జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు వృక్షరజస్సు అనబడేటటువంటి ఒక వానరుని యొక్క భార్య యందు సూర్యుని యొక్క తేజస్సు ప్రవర్తించడం చేత ఆ వృక్షరజస్సుకి ఔరసపుత్రుడిగా జన్మించాడు. అందుచేత ఆయన మహానుభావుడు, చాలా ధర్మాత్ముడు. ఆయనతో వెళ్ళి నువ్వు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. ఎందు చేసుకుంటానంటే అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుంటే మిత్రద్రోహం అన్న మాట వినపడదు. ఇంకా ఆయన సచతే నావమంతవ్య సుగ్రీవో వనరాధిప కృతజ్ఞ కామరూపీ చ సహాయార్థీ చ వీర్యవాన్. ఎన్నడూ కూడా వానరుడు కదా అని అవమానించకు రామా సుగ్రీవుణ్ణి. ఆయన మహాధర్మాత్ముడు, ఆయనతో స్నేహం చెయ్యి. ఇప్పుడు నీకు కావలసినది ఏదో తెలుసా? నీకు ఒక గొప్ప మిత్రుడు కావాలి. సుగ్రీవుడు నీకు తగిన మిత్రుడు. ఆ సుగ్రీవుణ్ణి కలుసుకోవడానికి రామా నువ్వు ఒక పని చెయ్యి, ఇక్కడి నుంచి బయలుదేరి పశ్చిమ దిక్కుగా వెళ్ళు. అక్కడ అనేకమైనటువంటి వృక్ష సమూహములు కనపడతాయి. అక్కడ ఉన్నటువంటి చెట్లకి పండిన పళ్ళు సామాన్యమైన పళ్ళు కావు, మధురాతి మధురంగా ఉంటాయి. లక్ష్మణుడు నీ కోసం ఆ చెట్లెక్కి ఆ పళ్ళు కింద పడేస్తాడు. ఆ పళ్ళు లక్ష్మణుడు నీకు కడిగి తెచ్చిస్తాడు. ఆ పళ్ళు తిని, అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళండి. తదనంతరం ఇంకొక వనం అలా వనాలు వస్తాయి. ఆ వనాలు దాటండి. ఆఖరికి పంప అనబడేటటువంటి పద్మ సరస్సు వస్తుంది. ఆ పద్మ సరస్సు దగ్గరికి వెళ్ళండి. వెడితే ఆ పద్మ సరస్సు చుట్టూ కూర్చునుంటాయి రామా పక్షులు. ఆ పక్షులకి ఎప్పుడు చంపడం అన్నది తెలియదు. అందుకని నిర్భయంగా పక్షులన్నీ నీళ్లలో ఆడుకుంటూ ఉంటాయి. తత్ర హంసాహ ప్లవాహ క్రౌంచాహ కురరాశ్చైవ రాఘవ వల్గుస్వనాని కూజంతి పంపా సలిలగోచరాహ. అక్కడ నీళ్ల దగ్గర కనపడతాయి హంసలు, ప్లవములు, క్రౌంచములు, కురరవములు అనబడేటటువంటి ఆ పక్షులు అరుస్తూ ఉంటాయి. అవి నీతి ముద్దల్లా ఉంటాయి రామా. లక్ష్మణుడు ఆ పక్షుల్ని పట్టుకుని చంపి వండి నీకు తీసుకొస్తాడు. ఆ పక్షుల యొక్క మాంసాన్ని తిను. నువ్వు అపారమైనటువంటి రుచితో కూడిన ఆ పక్షుల మాంసము చేత సేద తీరుతావు. తరువాత రోహితాన్వ క్రతుండాశ్చ నడమీనాంశ్చ రాఘవ పంపాయామిషుభిమచ్చాం తత్ర రామా వరాన్ హతాన్. అక్కడ పద్మసరస్సులో చిత్ర విచిత్రమైనటువంటి చేపలుంటాయి, గండుమీనులుంటాయి, చొరమీనులుంటాయి, రొయ్యమీనులుంటాయి. వాటికి ఎక్కువ ముళ్ళు ఉండవు, బాగా బలిషి ఉంటాయి, చక్క మెత్తగా ఉంటాయి. వాటిని మంచి వాడిగా ఉండేటటువంటి ఇనపశూలానికి గుచ్చి మంట వేసి దాంట్లో కాల్చి ఉడికించి కాస్త ఏదైనా పదార్థం జల్లి ఆకులో పెట్టి లక్ష్మణుడు నీకు తీసుకొచ్చిస్తాడు. ఆ చేపల్ని నోట్లో వేసుకు తింటుంటే ఎంత రుచిగా ఉంటాయో రామా. నువ్వు ఆ చేపలు తిను. తిన్న తర్వాత సుగంధభరితములై నిర్మలమై చల్లనై ఆరోగ్యాన్నిచ్చేటటువంటి పద్మముల అరవిరిసినటువంటి ఆ పద్మములలోంచి పడినటువంటి కింజల్కములతో ఉన్నటువంటి ఆ పంపా సరోవరంలో నీళ్లు ఆకుదొప్పలో తెచ్చి లక్ష్మణుడు ఇస్తాడు. ఆ నీళ్లు తాగు, సాయంకాలం వేళ అక్కడ విహరించు. నీకు ఒక విచిత్రమైనటువంటి విషయం కనపడుతుంది. అక్కడ వాడని పూలదండలు పడుంటాయి. ఆ పూలదండలు ఎవరు వేసుకోరు. ఆ పూలదండలు ఎలా వచ్చాయో తెలుసా రామా? తాని జాతాని మాల్యాని మునీనాం తపసా తదా స్వేద బిందు సముత్థాని న వినశ్యంతి రాఘవ తేషా మధ్యాపి తత్రైవ దృశ్యతే పరిచారిణి శ్రమణీ శబరీనామ కాకుశ్చ చిరజీవిని. ఒకప్పుడు మతంగ మహర్షి ఉన్నటువంటి రోజుల్లో, తదనంతరం ఆ మతంగ మహర్షి యొక్క శిష్యులు ఆయనకి కావలసినటువంటి దర్భలు ఇతర పదార్థాలు అరణ్యంలోంచి మూటలు కట్టి మీద పెట్టుకుని తీసుకెడుతుండేవారు. తీసుకెడుతున్నప్పుడు వాళ్ళ ఒంటికి చెమట పట్టి ఆ చెమట బిందువులు భూమి మీద పడ్డాయి. వాళ్ళు ఎంత గురుశుశ్రూష చేసిన వారంటే వారి చెమట బిందువులు భూమి మీద పడగానే పూలదండలుగా మారిపోయాయి. అవి ఇప్పటికీ వాడిపోవు రామా, ఆ పూలదండలు అక్కడ భూమి మీద ఉంటాయి, నువ్వు ఆ పూలదండల్ని చూసి సంతోషించు, ఆనందించు. అక్కడే ఆ పంపా సరోవరానికి ముందరే నీకు ఋష్యమూక పర్వతం కనపడుతుంది. విచిత్రం ఏమిటో తెలుసా రామా? ఋష్యమూకశ్చ పంపాయాః పురస్తాత్ పుష్పితద్రుమః సుదుఃఖారోహణో నామ శిశు నాగాభిరక్షితః ఉదారో బ్రహ్మణా చైవ పూర్వకాలే వినిర్మితః. దాన్ని పూర్వకాలంలో బ్రహ్మగారు నిర్మించారు, దాన్ని ఎవరు ఎక్కలేరు, ఎక్కడం చాలా కష్టం. చిత్రం ఏమిటంటే దాన్ని శిశునాగములు రక్షిస్తాయి. శిశునాగములు అంటే గొన్నేనుగులు, చిన్న చిన్న ఏనుగులు ఉంటాయి. అవి ఎంత విచిత్రమైన పని చేస్తాయట, అవి రోజు ఆ పంపా సరోవరం దగ్గరికి వస్తాయట, గుంపులు గుంపులుగా వస్తాయట, చిన్న చిన్న ఏనుగులన్నీ వచ్చేసి ఆ నీళ్ళన్నీ తాగుతాయట. తాగిన తర్వాత వాటికి దాహం తీరిపోగానే పౌరుషం వస్తుందట. పౌరుషం వచ్చి ఆ ఏనుగులు గుంపులు గుంపులు కలిసి కొట్టుకుంటాయట. కొట్టుకున్న తర్వాత కుంభస్థలాలతో గుద్దుకుంటే వాటి నోటిలోంచి నెత్తురు కారుతుందట. నెత్తురు కారిన తర్వాత అప్పుడు అమ్మయ్య మనం ఇవాళ భలే కొట్టుకున్నాం రా అనుకుంటాయట. అనుకుని ఈ శిశునాగములన్నీ కలిసి తొండాలు తొండాలు ఇలా ముళ్ళేసుకుని ఎంతో సంతోషంగా చెయ్యి చెయ్యి పట్టుకు నడిచిన స్నేహితుల్లా గుంపులు గుంపులుగా అన్నీ వెళ్ళి ఆ ఋష్యమూక పర్వతం చుట్టూ తిరుగుతుంటాయట. ఆ ఋష్యమూక పర్వతాన్ని రామ శిశునాగములు రక్షిస్తుంటాయి. చిత్రం ఏమంటే శయాన పురుషో రామ తస్య శైలస్య మూర్ధని యత్ స్వప్నే లభతే విత్తం తత్ర బుద్ధోది గచ్చతి. ఆ ఋష్యమూక పర్వత శిఖరం మీద ఎవరైనా ఒక రాత్రి పడుకుంటే పడుకున్న వారికి రాత్రి కలలో ఏది కనపడుతుందో, వాడికి పెద్ద ధనపు మూటలు కనపడితే తెల్లవారేటప్పటికి ఆ ధనపు మూటలు తీసుకొచ్చి అక్కడ ఇచ్చేస్తారు. రాత్రి కలలో ఏది కనపడితే అంటే ఏమండి, ఒకవేళ ఏమైనా కనపడకూడనివి కనపడితే మనకి వెంటనే అనుమానం వస్తుంది, అలా కనపడడానికి అవకాశం లేదయ్యా అని చెప్పడానికి అలాంటివన్నీ ఎవరికి కనపడతాయి? పాపులకి కనపడతాయి. అందుకని వెంటనే మహర్షి అన్నారు, నత్వేనం విషమాచార పాపకర్మాధిరోహతి ప్రస్తుతం విషమాచార పాపకర్మాధిరోహతి తత్రైవ ప్రహరంత్యేనం సుప్తమాదాయ రాక్షసాః. పాపకర్మ కన ఉన్నటువంటి వాడు, దుష్టమైన ప్రవర్తన ఉన్నవాడు ఋష్యమూక పర్వతం మీదకి ఎక్కలేడు. ఒకవేళ ఎక్కినా వాడికి నిద్ర వస్తుంది, వెంటనే నిద్ర రాగానే వాడు పడుకుంటాడు. వాడికి బాగా నిద్ర పట్టగానే రాక్షసులు వచ్చి వాడిని చంపేస్తారు. అందుకని రామా ఋష్యమూక పర్వత శిఖరాల మీదకెక్కి పడుకోవడమే జీవితంలో ఒక అదృష్టం. ఆ ఋష్యమూక పర్వత శిఖరాల మీద ఐదుగురు వానరులు ఉన్నారు, సుగ్రీవుడితో పాటు నలుగురు. అంటే ఇప్పుడు మీకేం అర్థం అవ్వాలి? సుగ్రీవుడు పరమధార్మికుడు, అందుకనే ఒక మాట చెప్పాడు ఆయన. సుగ్రీవుడి జోలికి వెళ్ళకో, ఎందుకు ఈ మాట చెప్పిస్తున్నారు మహర్షి? రేపు కిష్కింధకాండ తీయగానే మనకు అనుమానం వస్తుంది, అన్నగారి భార్య తారతో కొంతకాలం జీవితం గడిపాడు కదా, సుగ్రీవుడు కూడా దుర్మార్గుడు కదా అని అనిపిస్తుంది. కానీ అక్కడ ఒక ధర్మసూక్ష్మం ఉందిరా కిష్కింధకాండలో, అందులో ఉన్న ధర్మసూక్ష్మాలు ఏమిటో, ఆ రహస్యాలు ఏమిటో రెండో రోజో మూడో రోజో ఒకటో రోజో వచ్చేస్తాయి, అప్పుడు విందువు గానివి అని అడ్డుపెట్టి దాని మీద ధర్మాత్ములు మాత్రమే ఉంటారయ్యా, మిగిలిన వాళ్ళు ఉండలేరు. రామ ఋష్యమూక పర్వతం మీదకి వెడితే రామతస్యతు శైలస్య మహతీ శోభతే గుహ శిలాపిధానా కాకుచ్చ దుఃఖంచాస్యాహ ప్రవేశనం. అక్కడే ఒక పెద్ద గుహ ఉంటుంది, దాన్ని ఒక రాతి పలకతో మూసేసి ఉంటారు. ఆ గుహలోకి ఎవరూ ప్రవేశించలేరు. ఎవరు దానికి కాపలా ఉండేవాళ్ళు? లోపల సుగ్రీవుడు ఉంటారు, బయట మా స్వామి హనుమంతుడు, ఎవడింక అందులోకి వెళ్ళేవాడు? అందుకని అందులోకి ఎవరు వెళ్ళలేరు రామ. తస్యా గుహాయా ప్రాగ్ద్వారే మహాశీతోదకో హ్రదః ఫలమూలాన్వితో రమ్యో నానామృగ సమావృతః. రామ ఆ పక్కనే ఒక పెద్ద సరస్సు ఉంటుంది, దాని పక్కనే పెద్ద తోట ఉంటుంది. ఆ తోటలో అన్ని ఫలాలు లభిస్తాయి, మంచి పుష్పాలతో ఉంటాయి. ఆ సరస్సులో చక్కటి నీళ్లు దొరుకుతాయి, ఆ నీళ్లు తాగుతూ ఆ పళ్ళు తింటూ ఆ గుహలో కూర్చుని ఉంటాడు సుగ్రీవుడు. మనకి చూడాలనుంది కదా, అలా ఉంటాడట సుగ్రీవుడు. మనకు ఒకసారి అలా ఋష్యమూక పర్వతం మీదకి మనీ తీసుకెడితే బాగుండు అనిపిస్తుంది చదవగానే అరంగకాండ. అందుకని మహర్షి అంటారు, తస్యాం వసతి సుగ్రీవ చతుర్భిస్సహవానరై కదాచిత్ చిక్కరే తస్య పర్వతస్యావతిష్టతే. అప్పుడప్పుడు సుగ్రీవుడికి సరదా పుడుతుంది, ఎంతకాలం ఉంటాను గుహలో, ఎందుకు అలా గుహలో కూర్చుంటాడో, ఎందుకు ఆ ఋష్యమూక పర్వతం మీదే ఉంటాడో చెప్తారు రేపు కిష్కింధకాండలో. అప్పుడప్పుడు వచ్చి ఆ ఋష్యమూక పర్వత శిఖరాల మీద తిరుగుతాడు. తిరిగి ఓ పెద్ద బండరాయి ఎక్కి కూర్చుంటుంటాడు. ఆయన మహాధర్మాత్ముడయ్యా, ఆ సుగ్రీవుడికి జ్ఞాపకం పెట్టుకో రామ, సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యకిరణాలు భూమండలం మీద ఎంత దూరం పడతాయో, ఎక్కడెక్కడ పడతాయో, అంటే సూర్యకిరణం పడని ప్రదేశం ఉంటుందా? ఉండదు. ఈ భూమండలంలో ఎక్కడ ఏ కొండ ఉందో, ఏ కొండకి ఎన్ని గుహలున్నాయో, ఏ గుహలో ఎవరుంటారో, ఈ భూమండలంలో ఉన్న అన్ని విషయాలు సుగ్రీవుడికి తెలుసు. ఎవరు ఎక్కడుంటారో, ఎక్కడ పాలిస్తారో, వాళ్ళ వంశం ఏమిటో, ఎక్కడ సముద్రం ఎలా దాటాలో, నది ఎలా దాటాలో, ఏ పర్వతం ఉంటుందో, ఏ ప్రాంతం ఉంటుందో, ఏ రాక్షసుడు ఉంటాడో, సూర్యుడు ఎలా ఉదయిస్తాడో, సూర్యుడు ఎలా అస్తమిస్తాడో సుగ్రీవుడు చెప్తాడు. మీరు తెల్లబోధుడు గారి కిష్కింధకాండలో చెప్తాడు, నాలుగు దిక్కులు చెప్పేస్తాడు. ఇంత జ్ఞానం ఉందయ్యా సుగ్రీవుడికి, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ జ్ఞానం కూడా చెప్తారు కిష్కింధకాండలో. అందుకని అంత జ్ఞానం ఉన్నవాడయ్యా, వానరుల యొక్క సమూహం ఆయన దగ్గరుంది, సుగ్రీవుడి దగ్గర ఒక గుణం ఉంది, ఆయనకి నువ్వు ఉపకారం చేసినా చెయ్యకపోయినా నీకు ప్రత్యుపకారం చేస్తాడు ధర్మాత్ముడు. ఆయనతో అగ్నిసాక్షిగా నువ్వు మిత్రత్వాన్ని నెరపురామా, ఈ సమయంలో నీకు కావలసిన వాడు మిత్రుడు. జ్ఞాపకం పెట్టుకోండి, మనకి రామాయణం తీర్పు చెప్పింది, జీవితంలో ఒక్క మిత్రుణ్ణైనా ఎంచుకో, బీ సెలెక్టివ్ విత్ యువర్ ఫ్రెండ్స్. ప్రతి వాడిని నా మిత్రుడని చెప్పకు. నువ్వు దుఃఖంలో, నువ్వు ఖేదంలో ఉన్నప్పుడు నిన్ను ఒడ్డు చేర్చగలిగిన వాడు, నీ హృదయం తెలుసుకున్నవాడు, మాటల నైపుణ్యం ఉన్నవాడు, ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలుసున్నవాడు, ధర్మం ఉన్నవాడు, అటువంటి వాణ్ణి మిత్రుడిగా చేసుకో అని. అందుకని నీకిప్పుడు మిత్రుడు కావాలి రామా, అటువంటి సుగ్రీవుడితో నువ్వు స్నేహం చెయ్యి రామా, నువ్వు అనుగ్రహిస్తే నేను బయలుదేరుతానన్నాడు. అంటే రాముడు అన్నాడు, తప్పకుండా బయలుదేరవయ్యా అన్నాడు. అని అక్కడి నుంచి బయలుదేరి ఆ శబరి యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నారు. అది మతంగ మహర్షి యొక్క ఆశ్రమం. ఆ శబరి గబగబా బయటికి వచ్చింది. తౌచదృష్ట్వా తదా సిద్ధా సముద్ధాయ కృతాంజలి రామస్య పాదౌ జగ్రాహ లక్ష్మణస్య చ ధీమతః పాత్యమాచమనీయం చ సర్వం ప్రాదాద్యాధవిధై. అవి వెంటనే గబగబా బయటికి వచ్చి రామలక్ష్మణుల యొక్క పాదములను గట్టిగా పట్టుకున్నదై అర్ఘ్యము పాద్యము మొదలైనటువంటి అతిథికి ఇవ్వవలసినటువంటి సమస్త సంభారములను చేకూర్చింది. వాటిని తీసుకున్నారు, ఆ నమస్కారాన్ని స్వీకరించారు, సంతోషించారు. నమస్కరిస్తే రాముడు అంటాడు శబరితోటి, తమువాచతతో రామ శ్రమణీం సంసిత వ్రతాం కచ్చిత్తే నిర్జితా విఘ్నాః కచ్చిత్తే వర్ధతే తపః కచ్చిత్తే నియత క్రోధ ఆహారశ్చ తపోధనే కచ్చిత్తే నియమా ప్రాప్త కచ్చిత్తే మనసుఖం కచ్చిత్తే గురు శుశ్రూష సఫలా చారుభాషణి రామేణ తపసి వృష్ట సా సిద్ధా సిద్ధ సమ్మత శశంస శబరీ వృద్ధ రామాయ ప్రత్యుపస్థిత. ఎవరి దగ్గర ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో మనకి నేర్పుతున్నారు నిజంగా వాల్మీకి మహర్షి. ఆశ్రమానికి వెళ్ళి, ఏమండి ఇక్కడ ఎప్పుడన్నా సినిమాలు వేస్తారా అని అడగడం. ఆశ్రమాలకు వెళ్ళి, ఏమండి ఇక్కడ టీవీ ఉంటుందా, టీవీ వస్తుందా. రమణ మహర్షి ఆశ్రమం స్కందాశ్రమం విరూపాక్ష గుహలోనూ టీవీ సెట్ ఉండదా అని అడగడం. అటువంటి దిక్కుమాలిన ప్రశ్నలు వెయ్యకూడదు. కచ్చిత్తే నియత క్రోధ ఆహారశ్చ తపోధనే. శబరి, నీవు నియమంగా జీవితం గడపగలుగుతున్నావా, ఆహారం నియమంగా తీసుకుంటున్నావా, తపస్సు చెయ్యగలుగుతున్నావా, నీ గురువుల యొక్క అనుగ్రహాన్ని నిలబెట్టుకుంటున్నావా, ఆ గురువుల యొక్క శుశ్రూష చేసి వారి వలన పొందవలసినటువంటి ఫలితాన్ని పొంది ఉన్నావా అని అడిగితే ఆవిడ ఎంతో సంతోషించి, అద్య ప్రాప్త తపస్సిద్ధి స్తవ సందర్శనా స్తవ సందర్శనాన్మయ అద్య మే సఫలం తప్తం గురువశ్చ సుపూజితాః అద్య మే సఫలం జన్మ స్వర్గశ్చైవ భవిష్యతి తయిదేవ వరే రామ పూజితే పురుషర్షభ. రామ, ఏనాడు నీ దర్శనం చేశానో, ఏనాడు నిన్ను చూశానో, ఆనాడే నా తపస్సు సిద్ధించింది. నేను కూడా మా గురువుల యొక్క శిష్యులతో పాటు, మతంగ మహర్షి శిష్యులతో పాటు తపస్సు చేశాను, మా గురువులకి శుశ్రూష చేశాను. రామా, నువ్వు చిత్రకూట పర్వతం మీదుండగా చిత్రకూటతోయి ప్రాప్తే విమానైరతుల ప్రభై ఇతస్తే దివమారూఢ యానహం పర్యచారిషం. నువ్వు చిత్రకూట పర్వతం మీదుండగా మా గురువులందరూ దివ్యమైన విమానాలనెక్కి ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు నాతో ఒక మాట చెప్పారు, మహానుభావుడైన రామచంద్రమూర్తి ఈ ఆశ్రమం వైపుకు వస్తారు, వారికి ఆతిథ్యం ఇచ్చిన తరువాత శబరి నువ్వు కూడా మేము ఉన్నటువంటి ప్రదేశానికి వద్దువుగానివి అని చెప్పెళ్ళారు. అందుకని మహానుభావ నీకోసమని చెప్పి నేను ఇక్కడున్నానయ్యా అంది. అంటే రాముడు అన్నాడు ఒక చిత్రమైన మాట అన్నాడు, ఇంత తపస్సు చేసింది కదా శబరి, శబరి తపస్సు చెయ్యలేదని రామాయణంలో చెప్పలేదు, తపస్సు చేశాను అని శబరి చెప్పింది మీరు విన్నారు కదా. అందుకని ఈ మాట అన్న తర్వాత రాముడు అన్నాడు, శృతం ప్రత్యక్షమిచ్చామి సందృష్టం యది మన్యసే, నీ యొక్క ప్రభావాన్ని శబరి నేను చూడాలనుకుంటున్నాను ఒక్కసారి అన్నాడు. అనేసరికి ఆశ్రమంలోకి తీసుకెళ్ళింది, తీసుకెళ్ళి తన గురువుల గురించి చెప్పింది. ఆశ్రమంలోకి తీసుకెళ్ళినప్పుడు ఎవరి గురించి చెప్పాలి, ఆ మతంగ మహర్షి, మతంగ మహర్షి శిష్యులు ఉన్నప్పుడు ఆశ్రమం ఎలా ఉండేదో చూపించింది. అక్కడ పెద్ద అగ్ని వేది ఉంది, ఆ వేది దగ్గరికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి తేషాం తప ప్రభావేన పశ్చాద్వ్యాపి రఘూత్వ ద్యోతయంతి దిశ సర్వాహ శ్రియావేద్యో తుల ప్రభా. రామ ఇక్కడ ఈ వేది వేది దగ్గరే మా గురువులు అగ్నిహోత్రం చేసేవారు. చిత్రం ఏమిటో తెలుసా, వాళ్ళ చేతులు వణికిపోతుండేవి, అంత వృద్ధులైపోయారు. ఆ వృద్ధులై వణికిపోతుంటే వణికిపోతున్నటువంటి చేతులతో పువ్వులు తీసి ఆ వేది మీద పెట్టేవారు. రామ ఒక్కసారి ఆ వేది మీద చూడు, ఆ పువ్వులు ఇప్పటికీ వాడవు, అలాగే ఉన్నాయి. ఇది వాళ్ళ తపశ్శక్తి. రామ చూశావా, ద్యోతయంతి దిశ సర్వాహ శ్రియావేద్యో తుల ప్రభాహ. ఆనాడు వాళ్ళు ఇక్కడ అగ్నికార్యం చేసి నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆ అగ్నివేదిలోంచి వచ్చేటటువంటి కాంతి దశ దిశల్ని ప్రకాశింపచేస్తుంటుంది. ఇంకా చిత్రం చెప్పనా రామ, తేషామిచ్చామ్యహం గంతుం సమీపం భవితాత్మనాం మునీనామాశ్రయో ఏషా మహం చ పరిచారిణి అని వాళ్ళు ఎప్పుడైనా ఒక్కసారి మనస్సులో సంకల్పం చేసి అశక్నువద్భిర్తైర్గంతు ఉపవాసశ్రమాలసై చించితే భాగ్యతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్. మా గురువులు చాలా వృద్ధులైపోయి గురువులంటే ఎలా ఉండాలో చూపిస్తున్నారు చూడండి. నిజంగా వాళ్ళు అంత తపశ్శక్తి ఉండి తమ కోసమని వినియోగించుకున్నది ఒక్కటి లేదు ఆ గురువులు. వారు ఎటువంటి వారంటేట, ఒళ్ళంతా వణికిపోతోందిట, ముసలివారు అయిపోయారట, లేచి వెళ్ళి ఆ నదీ పాయ వరకు వెళ్ళి స్నానం చేయడానికి ఓపిక లేదుట. అటువంటి స్థితిలో వెళ్ళలేక అక్కడే కూర్చుని ఒక్క నమస్కారం చేశారట. చెయ్యగానే చింతితే భాగ్యతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్, ఏడు సముద్రముల యొక్క పాయలు ఇటుగా ప్రవహించాయి రామ, మా గురువులు అందులో స్నానం చేశారు. ఇంకా గొప్ప విషయం చెప్పనా రామ, మా గురువులు స్నానం చేసి తమ వస్త్రమును పిండుకునేవారు. పిండుకుని ఆ వస్త్రాన్ని దులిపి ఆరేశారు ఇక్కడ తీగల మీద. ఆ వస్త్రం ముట్టుకు చూడు, ఇప్పటికీ అలాగే తడిగా ఉంటుంది. వారు ముట్టుకున్న ప్రతి వస్తువు ఏ స్థితిలో వారు ముట్టుకున్నారో ఆ స్థితిలోనే అలా ఉండిపోయింది తప్ప ప్రకృతి యొక్క పరిణామగతంగా ఆ వస్తువులిహ మారలేదు. అంటే మారని వస్తువు ఏదుందో దానితో వారు తాదాత్మ్యం చెందారు. మారేదేది శరీరం, మారనిదేది ఆత్మ, అది ఎప్పుడూ సాక్షి. వారు అంతగా ఆత్మగతులైపోయారు, ఆత్మస్వరూపంతో ఉండిపోయారు. ఆ శక్తి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే వాళ్ళు ముట్టుకున్నవి పువ్వు కూడా ఆత్మస్వరూపాన్ని పొందేసింది. అందుకని దానికి ఇంకా అది వాడదు, అది ముడుచుకోదు. వాళ్ళు తడి బట్ట పిండి ఆరేశారు, ఆ బట్ట ఎండదు, ఆ బట్ట ఇంకొక తడితనాన్ని పొందదు, అలాగే ఉంటుంది. వాళ్ళు ఇక్కడ అగ్నికార్యం చేశారు, ఆ అగ్ని ఆరదు, ఆ అగ్ని దశ దిశల్ని అలాగే ప్రకాశింపచేస్తుంటుంది. అంటే రామ ఆ స్థితిని పొంది కూడా వారు సప్తసాగరములలో స్నానం చేశారు. అప్పుడు కూడా ఈ శరీరం ఉన్నంతసేపు శరీరంతో చెయ్యవలసిన ధర్మబద్ధమైనటువంటి క్రతువుని చేస్తూనే ఉన్నారు. అటువంటి గురువులయ్యా నా గురువులు అని అవి చూపించి రాముణ్ణి తీసుకొచ్చి, రామ నీకోసమని చెప్పి నేను ఈ అరణ్యంలోంచి చాలా సంభారాల్ని సేకరించానయ్యా, స్వీకరించవలసింది అంది. మనకి సాధారణంగా రామాయణంలో రామాయణం గురించి చెప్తూ ఒక మాట చెప్తుంటారు, శబరి ఏవో పళ్ళట్టుకొచ్చింది కురికింది, ఆ ఎంగిలిపళ్ళు ఈ పండు బాగుందని రాముడి చేతిలో పెట్టింది, ఆ శబరి భక్తికి లొంగిపోయి ఎంగిలిపళ్ళు రాముడు తినేశాడు. ఆవిడ మతంగ మహర్షి యొక్క శిష్యురాలు, ఆయన యొక్క శిష్యుల్ని సేవించినటువంటి తల్లి, ఆత్మస్థితిని పొందినటువంటి తల్లి, మహాతపస్సు చేసింది గొప్ప జ్ఞాని. రాముడంతటి వాడు ఒక మాట అన్నాడు, నువ్వు జ్ఞాన మార్గంలో ఉన్నదానివి అన్నాడు రాముడు. అంత తపస్సు చేసినటువంటి శబరేమిటి, తను పళ్ళు కొరికి రాముడికి పెట్టడం ఏమిటి? పైగా ఏమని చెప్పారు గురువులు, రాముడు వచ్చే వరకు ఉండి ఆతిథ్యం ఇచ్చి నువ్వు రా అని చెప్పారు. చెప్తే ఎప్పుడైనా ఎంగిలి పళ్ళు రాముడికి శబరి పెడుతుందా? అంత తత్వజ్ఞానం ఉండి, అంత జ్ఞానం కలిగిన తల్లి, అంత తపస్సు చేసిన తల్లి ఒక్కనాటికి పెట్టాల. ఆవిడ పరమ పవిత్రమైన సంభారములను తెచ్చి సిద్ధం చేసి రాముడికి ఇచ్చింది. ఇచ్చిన తరువాత రాముడి వంక చూసింది, మా గురువులు నీకు ఆతిథ్యం ఇమ్మన్నారు, ఆతిథ్యం ఇచ్చేశాను, అందుకని రామా నేను బయలుదేరిపోదాం అనుకుంటున్నాను అంది. ఎంత వాళ్ళకి చూడండి, ఏమండి ఏమనుకోకండి, ఇంకా ఆఫీస్ టైం అయిపోతాను నేను బయలుదేరిపోతానని మనం ఎంత క్యాజువల్గా చెప్పేస్తామో, వాళ్ళు కూడా ఈ శరీరంతో సంబంధం ఏం లేదు, అంత శరీర సంబంధం లేకుండా శరీరాన్ని అగ్నిహోత్రంలో వ్రేల్చగలిగిన స్థితికి వెళ్ళిన శబరి జ్ఞానము లేనిదని మీరు అనగలరా? మీరు అనలేరు. శబరి తపస్సు చేసింది, జ్ఞానాన్ని పొందింది, అందుకే రాముడు జ్ఞాన మార్గమునందున్నదానా అని పిలిచాడు శబరి అని. మహాతల్లి చూడవయ్యా రామా, నా శరీరాన్ని వ్రేలుస్తున్నానండి అని ఇత్యుక్త్వా జటిలా వృద్ధ చీర కృష్ణాజీనాంబర తస్మిన్ ముహూర్తే శబరి దేహం జీర్ణం జిహాసతి అనుజ్ఞాతాతు రామేణ హుత్వాత్మానం హుతాశనే జలత్ పావక సంకాశ స్వర్గమేవ జగామస దివ్యాభరణ సంయుక్త దివ్యమాల్యానులేపన దివ్యాంబరధరా తత్ర బభూవా ప్రియదర్శన విరాజయంతి తం దేశం విద్యుత్ చౌదామినీ యథా. వెంటనే అగ్నిహోత్రాన్ని సంకల్పమాత్రం చేత వేల్చింది. రామా ఈ శరీరంతో నేనున్నది ఎందుకు అంటే, నా గురువులతో పాటు నేను కూడా వెళ్ళిపోవాలి, కానీ నీకు ఆతిథ్యం ఇమ్మన్నారని ఉన్నాను, నీ ప్రభావం చూపించు అన్నాడు కదా రాముడు. ఏ స్థితిని పొందినదో చూపిస్తోంది ఇవాళ. అందుకని రామా నేను బయలుదేరిపోతున్నానయ్యా అంది. ఈ శరీరంతో వెళ్ళడం కుదరదు, అందుకని ఆనాడు మీకు రామాయణం మొట్టమొదట ఎవరు ఇలా తన శరీరాన్ని అగ్నిహోత్రంలో వ్రీల్చిన మహాజ్ఞానితో ప్రారంభమైందో, అటువంటి ఒక మహాజ్ఞాని అయిన స్త్రీతో అరణ్యకాండ పూర్తయిపోతుంది. ఈ స్థితిని పొందడానికి ఉపాధి భేదం లేదు, స్త్రీయా పురుషుడా అనవసరం, మహర్షి తీర్పు చెప్పారు. ఒక శబరి కూడా ఆ స్థితిని పొందేసింది, ఆ జ్ఞానాన్ని పొందేసింది. ఆనాడు శరభంగుడు ఎలా శరీరాన్ని వేల్చేశాడో రాముడు చూస్తుండగా మళ్ళీ శబరి అలా వేల్చింది శరీరాన్ని. చూడవయ్యా వదిలిపెట్టేస్తున్నాను శరీరాన్నని హోమంలో అగ్నిహోత్రం చేసి ఆ అగ్నిహోత్రంలో చీరకృష్ణాజినాంబరములతో సహా అందులో దూకేసి వదిలిపెట్టేసింది శరీరాన్ని. వదిలిపెట్టేగానే అందులోంచి దివ్యాభరణ సంయుక్త దివ్యమాల్యానులేపన దివ్యాంబరదరాతత్రాబూవా ప్రియదర్శన, దివ్యమైన అంబరములతో దివ్యమైన వస్త్రములతో దివ్యమైన అలంకారములతో దివ్యమైన గంధానులేపంతో శరీరం బయటికి వచ్చింది. బయటికి వచ్చి తన గురువులు ఎక్కడున్నారో ఆ లోకాలకి తాను కూడా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు గురువులు ఏ లోకములను పొందారో ఆ లోకములను శబరి కూడా పొందేసింది. అంటే గురు శిష్య భేదం లేని రీతిలో ఇద్దరూ ఒకే మోక్ష స్థితిని పొందేశారు. ఆవిడ కూడా మహాజ్ఞాని అయి అంతస్థితిని అంత తపస్సుని పొంది ఒక స్త్రీ అయినా, అదేమిటండి మీ అందరూ మొగాళ్ళేమో మీరు వెళ్ళిపోతారా ఉత్తమ లోకాలకి, ఆడదాన్ని నేనేమో అరణ్యంలో ఉండనా, ఉండి నేనేమో రాముడు వస్తే ఆతిథ్యం ఇవ్వనా అని అడగల. ఎందుకు అడగల? ఎందుకు అడగలేదు అంటే దేహము యొక్క స్థితిని ఆవిడ ఏనాడో దాటిపోయింది. మరి ఎందుకు ఇందులో ఉండడం? అంటే ఇందులో ఉంటే తప్ప రాముడితో మాట్లాడడం కుదరదు కనుక, ఇందులో ఉంటే తప్ప రాముడికి తెచ్చి పళ్ళివ్వడం కుదరదు కనుక, ఇందులో ఉంటే తప్ప ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వడం కుదరదు కనుక, ఇందులో ఉంటే తప్ప రాముడిని తీసుకెళ్ళి ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చూపించడం కుదరదు కనుక, ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా దీంతో లక్ష్యమా? విషయనవతల మారేసింది. మనం ఓ పళ్ళెంలో పెట్టుకుని కాస్త పాప్కార్న్ తినేసిన తర్వాత పళ్ళెన్ని ఎలా విసిరేస్తామో, ఆతిథ్యం ఇచ్చేయడం అయిపోయిన తర్వాత అలా తన శరీరాన్ని వదిలేసింది. రాముడి అనుగ్రహంతో మోక్షం పొందలా, తనంత తాను శరీరాన్ని వేల్చి వెళ్ళిపోయిందంతే. ఇది ఆవిడ తపస్సు చేత పొందిందా, వేరొక రకంగా పొందిందా? తపస్సు చేత పొందింది, జ్ఞానము చేత పొందింది. శరభంగుడితో మొదలుపెట్టి శబరి వరకు అందరూ తపస్సు ఎంత గొప్పదో, ఈ దేశంలో ఏ తపస్సు చేత ప్రకృతి కూడా తన ప్రభావాన్ని చూపించలేక నిలబడిపోయిందో నిరూపించారు మహర్షి. ప్రకృతి ఎవరిని మార్చగలదు, దీన్ని మార్చగలదు. దీని లాంటి ఒక వస్త్రాన్ని ప్రకృతి కూడా ఏం చేయలేకపోయింది వాళ్ళు ముట్టుకున్నంత మాత్రం చేత. తిరువన్నామలై అంతా ఎండిపోయింది. ప్రజలందరూ తిరువన్నామలై విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా, అయ్యా అందరూ వెళ్ళిపోతున్నారండి, మనము వెళ్ళిపోదామన్నారు. ఎందుకు వెళ్ళిపోవాలన్నారు రమణులు అంటే, నీళ్లు లేవండి ఊళ్ళో అన్నారు. ఓహో నీళ్లు లేవా అని అక్కడే కూర్చుని మట్టి తీశారు. మట్టి తీస్తే జలపడింది. ఇప్పటికీ రమణాశ్రమంలో మీరు చూడొచ్చు రమణ బావి అని ఉంది. తిరువన్నామలై అంతా ఎండిపోతుంది, ఆ బావి ఎండదు. రమణతీర్థము అని పిలుస్తారు. ప్రకృతి కూడా అటువంటి తపస్సుల ముందు, అటువంటి మహాజ్ఞానుల ముందు లొంగుతుంది. అక్కడికి వెళ్ళి ఇది రమణ మహర్షి తవ్విన్నుయ్యండం చూడడానికి కాదు, నువ్వు చూడవలసింది. ప్రకృతి అంతా ఎండిపోయిన ప్రకృతి వారు చెయ్య పెడితే అక్కడ నేను ఎండిపోయానని చెప్పడానికి వీల్లేదు. వారు అక్కడ నీరు రావాలని సంకల్పం చేసి ఇలా అన్నారు, వచ్చి తీరవలసింది. ఎందుకని, ప్రకృతి కూడా ఆత్మస్వరూపానికి లొంగిపోవలసింది. అది ఈశ్వర స్వరూపం. ఆ ఈశ్వర స్వరూపాన్ని శరీరంలో ఉండగా పొందడం మోక్షం. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఈ అద్వైత స్వరూపాన్ని ఆవిష్కరించింది రామాయణం. శబరి పాత్రని అడ్డుపెట్టి తపస్సు ఎంత గొప్పదో, అటువంటి వారు ముట్టుకున్న వస్తువు కూడా ఎలా ప్రకృతి యొక్క పరిణామశీలత్వానికి అధిగమించి నిలబడగలదో నిరూపించింది రామాయణం. ఇది ఆ భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప ఆస్తిరా. విమానాలు నిర్మించిన వాళ్ళు ఉండొచ్చు, ఆటం బాంబులు నిర్మించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక పువ్వుని ముట్టుకుంటే 500 సంవత్సరాలైనా ఇక వాడిపోకుండా ఆ పువ్వు అలా ఉండేటట్టు ముట్టుకోగలిగిన వాడు మాత్రం ఎక్కడా ప్రపంచంలో లేడు. అలా ఉన్నవాడుంటే తపస్సు చేత ఈ దేశంలో మాత్రమే ఉన్నాడు, ఈ గడ్డ మీద మాత్రమే ఉన్నాడు. అది ఈ గడ్డ యొక్క గొప్పతనం. ఆ ఋషుల యొక్క వైభవాన్ని ప్రకాశింపజేసింది రామాయణం. అటువంటి అమృత భాండాన్ని మనకు అందించారు వాల్మీకి మహర్షి. అటువంటి శబరి పేరు విన్నా, తలుచుకున్నా, ఆవిడ కథ విన్నా మన పాప రాశి దగ్ధమైపోతుంది. వాళ్ళు ముట్టుకున్న పువ్వే వాడకపోతే వాళ్ళ పేర్లు మన చెవులలోంచి లోపలికెడుతుంటే, ఆ కథలని మనం తాదాత్మ్యతతో వింటూ ఉంటే మన పాప రాశి ఎందుకు ధ్వంసం అవ్వదు, అయి తీరుతుంది. అందుకే రామాయణం ఎక్కడ వింటారో, రామాయణం ఎక్కడ చెప్తారో అక్కడ పరమ పవిత్రమైపోతుంది రా అని వాల్మీకి మహర్షి అభయం ఇచ్చేశారు మనందరికీ. అందుచేత అది పూర్తి చేసి మహానుభావుడు ఆశ్చర్యపోయి, ఏమి ఋషులు, ఏమి సంప్రదాయం, ఏమి తపోనిష్ట అని పొంగిపోయాట రాముడు. లక్ష్మణుడితో కలిసి పంపా సరోవర తీరానికి చేరుకుని దూరం నుంచి ఋషముఖ పర్వతాన్ని చేరుకుని, లక్ష్మణ సీతమ్మని కోల్పోవడం వల్ల, పోగొట్టుకోవడం వల్ల, దూరం చేసుకోవడం వల్ల నా మనస్సు బాధలో ఉందయ్యా, ఈ పంపలో స్నానం చేస్తే నా మనస్సు ఉపశాంతి పొందింది, ఆ ఋష్యమూక పర్వతం మీదున్న సుగ్రీవుడితో తొందరగా మనం స్నేహం చేసి సీతమ్మ అన్వేషణం ప్రారంభించాలి అని శాంతి పొందిన మనస్సుతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క స్థితితో అరణ్యకాండ పూర్తయింది అని మనం అనుకుని ఒక నమస్కారం చేసి 11 మాటలు రామనామం చెప్పుకుని రేపటి నుంచి కిష్కింధకాండ ప్రారంభిద్దాం. ఓం అని కిష్కింధ కాండ ప్రారంభించగానే మా స్వామి హనుమ కూడా ఇంకా ప్రవేశిస్తారు రామాయణంలో. అందుకని ఒక్క 11 మాటలు స్వామి నామం చెప్పేద్దాం. అష్టదళముల కమల మందున అమరియున్నది రామనామము, అచలమై ఆనందమై పరమాణువైనది శ్రీరామనామము, జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీరామనామము, జ్ఞానభూముల నేడు గడచిన మౌన దేశము శ్రీరామనామము, తత్వశిఖరము నందు వెలిగే నిత్య సత్యము శ్రీరామనామము, దట్టమైన గాఢాంధకారము రూపు మాపును శ్రీరామనామము, పంచభూతాతీత మగు పరమాత్మతత్వము శ్రీరామనామము, పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము,
నిజస్వరూపము బోధకం బగు తారకము శ్రీరామ నామము. రజతగిరిపతికి నెప్పుడు రమ్యమైనది రామనామము. శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము. సకల సద్గుణ నిలయమగు పరిపూర్ణతత్వమే శ్రీరామనామము. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.